சரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. குரு பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாக்ஷாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. யோ நித்யமச்சுத பதாம்புஜ யுக்மருக்குமா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனே அஸ்மத் குரோர் பகவதாஸ்யதயைகசிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்ம வித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைக ரசப்ரசார விலசன் மந்தஸ்மிதாஸ்யம் க்ருபாபாரீணம் நிஜவக்தமானசனவாம்போஜாதபானோதயம் காலஜான விதக்ரணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமத் காளீ பிரசாதாஹ்வயம். யுக்தாஹார விஹாராய விவிக்த ஸ்தலவாசினே மலையாள எதீந்திராய ப்ரஹ்மநிஷ்டாய தே நம. ஸ்ரீ விஷ்ணு சரணோத்பாசீம் ஹ்ருக் விசேஷய சுந்தரம் வந்தே த்வாம் அவதூதேந்திரம் விஸ்வகௌராங்க ரூபிணம். நாராயணம் நமஸ்குருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெய முதீரயேத். நமோஸ்துதே வ்யாஸ விஷால புத்தி புல்லாரவிந்தாயத பத்ர நேத்ர ஏனத்வயா பாரத தைல பூர்ணஹ பிரஜ்வாலிதோ ஜ்ஞானமய பிரதீபஹ அமிதாக்ஷியானக சாகலன்பலச்சி வேதார்த்தமலச்சாயமை சுமஹத்வர்கசதுஷ்கபுஷ்பவிததின்ஷோபில்லீ கிருஷ்ணார்ஜுனோத்தம நானாகுணகீர்த்தனார்த்தஃபலமயி த்வைபாயனோத்யானஜாத மஹாபாரத பாரிஜாத மமரன் தாத்ரீசுரா ப்ரார்த்யமயி. பிரிய பகவத் பந்துள்ளரா, நின்னடி வரைக்கும் மனம் மகாபாரதம்லோ உத்யோக பிரவம்லோ வாசுதேவ மனனாన్ని చేసుకుంటున్నాం. దానిలో భాగంగా నిన్నటి రోజున మనకు వ్యాస భగవానుడు కొన్ని ఉపాయాలు చెప్పాడు భగవంతుణ్ణి పొందడానికి. దానిలో కామబంధాల్లో చిక్కుకున్నటువంటి మానవులు కొంతమంది గుడ్డివాడు దారి చూపుతున్నటువంటి దారిలో పోయే గుడ్డివాడిలాగా కానని వారి నోతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగిన్ కర్మములు గైకొని కొందరు విష్ణున్ అని ప్రహ్లాదుడు ఏమాట చెప్పాడో అదే పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తూ గుడ్డివాడు చూయించిన దారిలో పోయేటువంటి వాడిలాగా మూతబడిన కళ్లతో మాటిమాటికి యమపురికి చేరుతూ ఉంటాడు అన్నాడు. యముడికేం పనిలేదా, లోకంలో ఎవరో ఒక ప్రశ్న వేశారట యమధర్మరాజు వారిని. ధర్మరాజులు వారు మీకు ఎన్ని తాళ్ల ఫ్యాక్టరీలు ఉన్నాయని అడిగారట. తాళ్ల ఫ్యాక్టరీలు చూడండి, రోజుకి ఎంతమంది వెళ్లిపోతున్నారు, వెళ్లేవాడికల్లా ఒక్కొక్క తాడు కావాలంటే అది ఎన్ని తాళ్ల ఫ్యాక్టరీ అయితే సరిపోతాయి? ప్రపంచం మొత్తం మీద ఎంతమంది చనిపోతున్నారు, అంతమందికి ఎన్ని తాళ్లు కావాల్సి వస్తాయి? పాపం ఆశ్చర్యం వేసిందట వారికి. యమధర్మరాజును అడిగారట మీకు ఎన్ని తాళ్ల ఫ్యాక్టరీలు ఉన్నాయని. యమధర్మరాజు చెప్పాడట నాకు తాళ్ల ఫ్యాక్టరీలు ఎందుకయ్యా అన్నారట. అవునే, ప్రతి వాడిని ఏదో పాశం కట్టుకు ఇచ్చుకుపోతావట కదా, తాడు పట్టుకుని ఇచ్చుకుపోతావట కదా, మరి ఎన్ని తాడు లేకపోతే అంతమందిని ఎలా తీసుకువెడుతున్నావు అని అడిగారట. దానికి యమధర్మరాజు అన్నారట ప్రత్యేకించి నాకు తాళ్లేం అవసరం లేదు, ఎవడి తాడు వాడే మెడ తగిలించుకొని ఉన్నాడు అన్నాడట ఆయన. ఎవడి తాడు వాడే మెడకు తగిలించుకొని ఉన్నాడట. ఈయన వచ్చి ఎంతక్క ఈడ్చుకుపోతాడు. అయితే బయట పాశాలు కనబడతాయి, కంఠపాశం కనబడడం లేదు. అక్కడ వచ్చింది తెగులు. అన్నీ కనబడుతున్నాయి కళ్లకు, కానీ మృత్యువు అనేటువంటి పాశం ప్రతివాడు వేసుకున్నాం. ఏమండి, ఇక్కడ ఉన్నవన్నీ కొనుక్కుంటే వస్తాయి శవర్ల లెక్క, కానీ అది తగిలించుకుని కనబడకుండా అందరికీ శోభిస్తూ ఉంటుంది, మృత్యుపాశము అని చెప్పారు దానికి. కాబట్టి యమపురికి దారి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ప్రతివాడు కూడా కానని వాడు, ఒక గ్రుడ్డివాడిని పట్టుకుని వేరే గ్రుడ్డివాడు వెళ్లే మాదిరి, అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాడు వేరే అజ్ఞానిని చేరతాడు. ఏమంటే అజ్ఞాని అజ్ఞాని ఇద్దరు కలిస్తే మహా అజ్ఞానం అవుతుంది, పెద్ద అజ్ఞానం. అదే అగాధం, అదే తమస్సు, అదే గాఢాంధకారం. ఆ గాఢాంధకారమైనటువంటి చీకట్లో పడి వాడు కూడా యమపురికే చేరుకుంటున్నాడయ్యా. దీనిని తొలగించుకోవాలంటే ఏం మందు చెప్పాడండి వ్యాస భగవానుల వారు? జ్ఞాన మార్గము పరమాత్మ యొక్క ప్రాప్తికి హేతు అవుతోంది. మరి జ్ఞాన మార్గం కావాలంటే ఏం చేయాలి? ఆచార్యులను ఆశ్రయించాలని కదా చెప్పుకుంటున్నాం. మరి ఆచార్యులు ఏది బోధిస్తారండి? ఆచార్య ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత, విష్ణు సహస్రనామం చెప్తోంది. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభు అచ్యుత. ఆచార్యులు వారు దేనిని ఉపదేశం చేస్తారంటే ధర్మాన్ని ఉపదేశం చేస్తారు, ధర్మమును ప్రవచిస్తారు, ధర్మమును ప్రబోధం చేస్తారు. మరి ఆ ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉంటోంది? ప్రభు అచ్యుత. ధర్మమునకు ప్రభు ఎవరండి? అచ్యుతుడు అని చెప్పాడు విష్ణు సహస్రనామంలో భీష్మ పితామహుల వారు. కాబట్టి ధర్మమును ప్రవచించువారు ఆచార్యులు, ఆ ధర్మమునకు మూలమైనటువంటి వారు అచ్యుతుడు, చ్యుతము కానటువంటి వాడు అచ్యుతుడు. నమ్మినటువంటి వాడిని జారిపోనివ్వకుండా పట్టుకునేది ఎవరో అతడికి అచ్యుతుడు అని పేరండి. కాబట్టి ఏది నిజమైనటువంటి జ్ఞానమని చెప్తున్నారండి? ఎవరు నిజమైన ఆచార్యులని చెప్తున్నారు? కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు. కుంభినీదవుడు అంటే ఎవరండి? భూమికి భర్త అయినటువంటి నారాయణుడు అని చెప్పాడు ప్రహ్లాద కుమారుడు. భూమికి భర్త అయినటువంటి నారాయణుని గురించి చెప్పేది ఎవరో అతడే గురు శబ్దంతో ఉచ్చరింపబడతారు. తండ్రి హరిధరి జయరమణయుడు తండ్రి తండ్రి అని కదా ప్రహ్లాదుడి మాట భాగవతంలో. అలాగే జ్ఞానము కావాలి అంటే పరమాత్మని గురించి అన్వేషణ చేయాలి. పరమాత్మకు సంబంధించిన జ్ఞానము తప్ప ఇతరములన్నీ కూడా అజ్ఞానములని చెప్పబడ్డాయి. అదే నిజమైనటువంటి చదువు అని చెప్పబడింది. మహాత్ములందరూ ఆ బాటలోనే వెడతారు. అందరికీ అదే మార్గం అనేటువంటిది వెళ్లడానికి అవకాశం ఉంటుందా అంటే మహాత్ములు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడే మృత్యుపాశంలో చిక్కుకోడు. కాబట్టి తరించిపోవడానికి అవకాశం ఏమిటంటే తన్మయత్వంతో భగవంతుణ్ణి భజించడమే అని చెప్పాడు. తరించిపోవడానికి ఒక్కటే మార్గం, తన్మయత్వంతో భగవంతుణ్ణి భజించడం, భగవంతుణ్ణి సేవించడం. ఇది వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడు యొక్క ఆయన సమక్షంలో దుర్యోధనుడు మొదలైన వారు కూర్చొని ఉండగా చెప్పినటువంటి మాటలు. తరువాత ధృతరాష్ట్రుడు అడిగాడండి సంజయుణ్ణి, అంగ సంజయే సంశ పంధాన మకుతో భయం ఏనగత్వా హృషీకేశం ప్రాప్నుయాం సిద్ధి ఉత్తమం. ఏమడుగుతున్నాడో చూడండి ధృతరాష్ట్రుల వారు. సంజయ, ఏ మార్గమును చరిస్తే శ్రీకృష్ణ పరమాత్మని పొంది ఉత్తమగతిని చేరతామో అటువంటి అభయ మార్గాన్ని నాకు తెలపండి. చూడండి భగవానుడు నాకుండేటువంటి భక్తుడు ఎలా ఉండాలి అన్నాడైనా. యస్మన్నో ద్విజతే లోకః లోకన్నో ద్విజతే చేయః హర్షామర్ష భయోద్వేగైహి ముక్తోయ సచమే ప్రియః భగవద్గీతలో స్వామి చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధి, అభయం కలిగిన వాడే భక్తుడు అనిపించుకుంటాడు. భక్తుడు దేనికి భయపడాడు? మృత్యువుకి భయపడాడు, శత్రువుకి భయపడాడు, పరాజయానికి భయపడాడు, పరాభవానికి కూడా భయపడాడు. అందుకనే భద్రాచలు రామదాస్ గారు ఏమంటారు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మనకు తక్కువ ఎక్కడా భగవానుడు చేయడు. రామచంద్రుడు అన్ని ఇచ్చినటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన నమ్ముకున్న వాడికి సర్వసౌఖ్యాలు లభిస్తాయని చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఏమడుగుతున్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి, ఉత్తమమైనటువంటి గతిని చేరడానికి అభయ మార్గాన్ని చెప్పండి. భయం లేనటువంటి మార్గమే అభయం. ఆ అభయం అనేటువంటిది దేనితో వస్తోందని చెప్పాడండి? సత్వగుణము చేత సంశుద్ధి పొందిన హృదయము చేత మానవుడు అభయాన్ని పొందుతున్నాడని భగవద్గీత చెప్తోంది. సత్వగుణం లేని వాడికి రజోతమో గుణాలతో తమో గుణాదులతోటి అలమటిస్తున్న వాడికి నిరంతరం భయమే ఉంటుంది. లోకంలో కోపం కలిగిన వాడికి భయం ఉంటుంది, అజ్ఞానంతో ఉన్నవాడికి భయం ఉంటుంది, సత్వగుణంతో ఉన్నవాడికి భయం ఉండదు అంటాడు భగవానుడు. కానీ ధృతరాష్ట్రుడిలో ఆ సుఖానుభూతి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటంటే సత్వగుణాన్ని విడిచేశాడు, రజస్సు తమస్సుల చేత బంధింపబడ్డాడు. రజస్సు తమస్సుల చేత బంధింపబడ్డాడు కాబట్టే ఆయనకు దుఃఖం అనేది సంప్రాప్తమైంది. సత్వగుణ సంశోభితుడైనటువంటి వాడు మాత్రమే భగవంతుడి యందు అనురక్తుడై ప్రపంచంలో ఉండేటువంటి విషయాదుల పట్ల, వాటి వల్ల లభించేటువంటి సుఖ దుఃఖాదుల పట్ల, శీతోష్ణ దుఃఖ ఉష్ణముల పట్ల సహిస్తూ ఉంటాడు వాడు, భక్తుడైనటువంటి వాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జిత. ఆ శీతోష్ణ దుఃఖాదుల పట్ల ఉదాసీన భావన అంటే తటస్థమైనటువంటి భావనతో ఉంటాడు. తనకు భయం కలగడానికి కారణమేమిటి? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, సత్వగుణం కలిగిన వాడికి భయం ఉండదు. అందుకనే సత్వగుణం లేకపోవడమే భగవంతుని పొందలేకపోవడానికి కారణం. నేను ఎందుకు బాధపడుతున్నాననే దానిలోనే సమాధానం కూడా ఉంది. నేను పలానా దానికోసం బాధపడుతున్నాను. ఏమిటి? అభయ మార్గమును పట్టుకోలేదు, నేను భయ మార్గాన్ని పట్టుకున్నాను. కాబట్టి ఆ అభయ మార్గం ఎలా వస్తుందో చెప్పండి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు అంటున్నాడు, నకృతాత్మా కృతాత్మానాం జాతు విద్యజనార్ధనం ఆత్మనస్తు క్రియోపాయో నాణ్యతేంద్రియ నిగ్రహాత్. రాజా, మనస్సును జయించలేని వాడు సత్వసిద్ధమైన ఆత్మతత్వమును గ్రహించలేడు. అదండి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనస్సు మాత్రమే మానవుడి బంధనానికి కాని విడుదలకు కాని కారణమవుతోంది అని చెప్పారు. మమేతి బంధ నా మమేతి విముచ్యతే. మమ అనుకుంటే బంధనం కలుగుతోంది, నా మమ ఇది నాది కాదు అనుకుంటే వాడు దాని నుంచి విడబడుతున్నాడు అని మనకు మహాత్ముడు సెలవిచ్చారు. నాది అని నువ్వు ఒక దాని మీద పెంచుకున్న వ్యామోహము నీకు బంధనాన్ని కలిగిస్తోంది. భాగవతంలో చూడండి, అనేకమైనటువంటివన్నీ తనకు సంప్రాప్తమైన వాటిని నాది కావు అని త్యజించాడు భరతుడు. కానీ తనకు సంబంధం లేని లేడి చేత మమకారాన్ని పెంచుకున్నాడు. అక్కడ బంధానికి కారణమైనది ఏది, మోక్షానికి కారణమైనది ఏది అంటే, తన భార్యాబిడ్డలతో రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు తన క్రింద ఎంతో మంది పరిచారికులు దాసులుగా తాను జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇదేది నాది కాదనేటువంటి భావనే అతని విముక్తిని చేసింది. తరువాత ఎక్కడో పుట్టినటువంటి ఒక లేడికి పుట్టిన పిల్ల వల్ల ఇది నాది మమేతి, ఇది నాది అనేటువంటి భావన ఎప్పుడైతే పెంచుకున్నాడో అది బంధనానికి గురి చేసింది. కాబట్టి మమేతి బంధ నా మమేతి విముచ్యతే. మమ అనేటువంటి దాని చేత వాడు బంధింపబడుతున్నాడు, నాది కాదు అనేటువంటి దాని చేత అతడు విడవబడుతున్నాడు. ఈ మనస్సు అనేటువంటిది ఉన్నదే, మనస్సుని జయించలేని వాడు సత్వసిద్ధమైన ఆత్మతత్వమును గ్రహించలేడు. కాబట్టి ఆ మనస్సుకు పట్టినటువంటి మకిలి ఉన్నదే, దాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జితేంద్రియుడు కాని వాడికి ఆ మార్గం సుబోధకం కాదు. ముందు ఇంద్రియాలని కట్టుదిట్టం చేసుకోవాలి. అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి విషయాదుల వైపు పరిగెత్తేటువంటి మనస్సుని బలవంతంగా పరమాత్మ వైపుకు మళ్లించాలని ప్రయత్నం చేస్తే, మనకి చెప్పారు స్ప్రింగ్ అనేటువంటిది ఉంటోంది, అది గట్టిగా ఇలా అణిచిపెట్టినంతసేపే ఉంటోంది. చూడండి, ఇప్పుడు మనం బస్సుల్లోనో రైళ్లలోనో కార్లలోనో పోతుంటే స్ప్రింగ్ సీట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అవి? కూర్చోగానే అణిగిపోతాయి, కానీ మళ్లీ లేవగానేనో యథాస్థితికి వచ్చేస్తాయి. ఎంతసేపు ఉంటుంది ఆ దాని ప్రభావం అంటే దాని మీద బరువు పెట్టినంత వరకే ఉంటుంది. కొంతమంది బలవంతాన ఇంద్రియాలని అణచాలని ప్రయత్నం చేస్తారు, కానీ అణచడం అనేటువంటిది జరిగిందా అంటే మళ్లీ యథాప్రకారం దానికి సంబంధించిన దృశ్యమో లేకపోతే ఆ వస్తువు మీదకు మనస్సో వెళ్లగానే మళ్లీ యథాప్రకారంగా అలవాట్లన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగా స్వాభావికంగా ప్రకృతికి అనుగుణంగా మారేటువంటి ప్రవర్తన కలిగేటువంటి మనస్సు ఉంటుంది, అది నిజంగా పరమాత్మను అనుభవించడానికి ఉద్యుక్తమైనది అవుతోందా అంటే, ఇంద్రియములను జయించకపోతే అణిచిపెట్టినంతసేపు మాత్రమే ఉండి యథాప్రకారం మళ్లీ వాటి విజృంభణాన్ని ఎలా చూపుతోందో ఆ విధంగా బలవంతాన ఇంద్రియములను అణిచే ప్రయత్నం చేయకూడదు. ఏం చెప్తున్నాడు? ముందు సత్వసిద్ధమైనటువంటి ఆత్మతత్వంని గ్రహించాలి. ఆత్మతత్వం గ్రహించాలంటే మనస్సును జయించాలి. మనస్సును జయించాలి అంటే ముందు మానవుడు జితేంద్రియుడు కావాలి. అందుకే గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్తారు, ఇంద్రుణ్ణి జయించిన వాడికంటే ఇంద్రియములను జయించిన వాడు గొప్పవాడు అన్నాడు. ఎందుకంటే ఇంద్రుణ్ణి జయించిన వాడు అక్కడ ఉన్నాడండి రామాయణంలో, ఎవరండి? ఇంద్రజిత్, మేఘనాథుడు, రావణాసురుని యొక్క కుమారుడు ఇంద్రజిత్ వాడి పేరండి. ఇంద్రుణ్ణి జయించిన వాడు ఎవరి చేతిలో చనిపోయాడండి? లక్ష్మణుడి చేతిలో. లక్ష్మణుడు ఎందుకు చంపాడండి? లక్ష్మణుడు జితేంద్రియుడు కావడం వలన. 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండి బ్రహ్మచర్య వ్రతదీక్షని కఠోరంగా అనుభవించిన వాడు కావడం చేత ఇంద్రుణ్ణి జయించిన వాడిని కూడా ఇంద్రియాలు జయించిన వాడు హతమార్చగలిగాడు. కాబట్టి సురాసురుణ్ణి జయించడం పెద్ద కష్టం కాదంటాడు రామాయణంలో వాల్మీకి మహర్షి. మనస్సును జయించడమే చాలా కష్టం. ఇంద్రాదుల్ని వజ్రాయుధం కలిగినటువంటి వాడిని కూడా గెలిస్తే గెలవచ్చుగాక, కానీ ఈ మనస్సును జయించడం ఉన్నదే ఇది చాలా కష్టం. కాబట్టి ముందు మనస్సును జయించాలి అంటే జితేంద్రియుడు కావాలి. జితేంద్రియుడై ఉండి మనస్సును జయించి ఈ రెండూ కలిగిన వాడే ఆత్మతత్వమును చక్కగా గ్రహించగలడు. మహారాజా, ఈ రెండూ ఉంటే పరమాత్మ పట్టుబడతాడు. ఇది సంజయుడు చెప్పిన మాట. ఇంద్రియాణాం ఉదీర్ణానాం కామత్యాగో అప్రమాదత అప్రమాదో అవిహింసాచ జ్ఞానయోని రసంశయం చెప్తున్నాడే. విషయాల వైపు పరిగెలెత్తేటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకొని బ్రహ్మ ప్రమాదాదులకు వశం కాకుండా అహింసావృతుడై చరించేవాడు బ్రహ్మజ్ఞానమును నిశ్శంశయంగా పొందుతాడు. ఎవడు బ్రహ్మజ్ఞానమును నిశ్శంశయంగా పొందుతాడని చెప్తున్నాడండి? విషయాల వైపు పరిగెలెత్తేటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అంటే తన అనుభవంలోకి వచ్చేటువంటి వాటిని కూడా త్యజించాలి. ఏ విధంగా అండి? విశ్వామిత్రులు వారు ఉన్నారు మనకు ఎంత ఎన్ని విధాలుగా ఆయన తన యొక్క తపశ్శక్తిని నాశింపు చేసుకున్నాడో శ్రీమద్ రామాయణంలో స్పష్టంగా తెలుస్తోంది. కామంలో ఓడిపోయాడు మేనక విషయంలో, క్రోధంలో ఓడిపోయాడు రంభ విషయంలో. ఇలా కామక్రోధాదులు అన్నింటితోనూ తాను లొంగిపోతూనే వచ్చాడు. మొట్టమొదటి దగ్గర గోమాత దగ్గర మొదలైనటువంటి ప్రలోభం అది చిన్నగా ఎక్కడదాకా బయలుదేరింది? కామముగా మారి అది క్రోధంగా మారి కామక్రోధ లోపాదుల్ని వశపరచుకోవడానికి ఆయన చిట్ట చివరిదాకా కూడా ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఎప్పుడు గెలిచాడండి? సాక్షాత్తు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి భోజనం బాగా ఆకలవుతుందండి ఇంద్రుడికి. ఏమిటి, ఇంకా అన్నం తినకపోతే శరీరం పడిపోతుంది. ఆ సమయంలో భోజనం కోసం ఇంత అన్నం సిద్ధపరచుకున్నాడు ఇంద్రుడు విశ్వామిత్రుల వారు. ఆ విశ్వామిత్రుల వారు భోజనం సిద్ధపరచుకున్నప్పుడు అప్పుడు ఇంద్రుడు వస్తాడు బ్రాహ్మణ రూపంలో. వచ్చి అడుగుతాడు, నాకు బాగా ఆకలవుతోంది, క్షుద్బాధ తీర్చుకోవాలి, ఏదన్నా అన్నం ఉంటే పెట్టండి అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న ఇంత అన్నం తినకపోతే తన శరీరం పడిపోతుంది. ఈ సత్యం తెలుసుకుని కూడా వచ్చిన వాడు ఇంద్రుడని గ్రహించి కూడా ఆయనకు భిక్షనిస్తాడు విశ్వామిత్రుల వారు. అప్పుడు అంటాడు ఇంద్రుల వారు, నువ్వు బ్రహ్మర్షివయ్యావు అని. అంటే ఇతరుల యొక్క సుఖం కోసం తన సుఖాన్ని త్యజించి వచ్చిన వాడు శత్రువని తెలిసినా వాడిలో శత్రుత్వం అనేటువంటి పదానికి తావివ్వకుండా మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. మనకి వాల్మీకి రామాయణంలో రామచంద్రుడు చెప్తాడు, నేను ఎవరైనా సరే నా దగ్గరికి దోషంతో కూడుకున్న వాడు వచ్చినప్పటికీ శరణంటే మాత్రం వాడిని రక్షించి తీరుతాను, వాడిలో ఉండే దోషాలని నేను లెక్కించను, వాడిలో ఉండే దోషాలు నాకు అక్కర్లేదంటాడు పరమాత్మ. నాకెందుకు ఎంతో మంచి మంచి గుణాలుండగా దోషాలు ఎంచవలసిన అవసరం నాకేంటి అంటాడు. దోషాలు నించిన వాడు ఎలాంటి వాడితో సమానం అంటాడు? దోషములను నియించిన వాడు వరాహంతో సమానం. శుభ్రమైనటువంటి పదార్థములను ఎన్నో వదిలినటువంటి వరాహము అశుభ్రమైనటువంటి అశుచికరమైనటువంటిది అసభ్యతతో కూడుకున్నటువంటిది వాసన మలినం కంపుతో కూడుకున్న పదార్థాన్ని ఎంతో ఇష్టంగా ఎలా భుజిస్తోందో అలాగే ఇతరులలో దోషములు నియించువాడు కూడా వరాహంతో సమానమైన వాడు అని మనకు మహాత్ములు చెప్పారు. కాబట్టి ఎన్నో దోషాలు ఉండవచ్చుగాక, కానీ మిత్రభావైన సంప్రాప్తం, నా దగ్గరికి గనక మిత్రభావంతో గనక వస్తే వాణ్ణి నేను వదిలివేయలేను అని నారాయణుడు చెప్తాడు. అదేవిధంగా విషయాల వైపు పరిగెత్తేటువంటి ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఆకలవుతోంది, నాలుకని జయించిన వాడు నలుమూలలా జయించగలడని ఒక మాట ఉన్నదని. కాబట్టి ముందు ఈ రసేంద్రియమైనటువంటి నాలుకని జయించాలి. ఈ రసేంద్రియమైనటువంటి నాలుకని జయించిన తరువాతే మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతోంది. భాగవతంలో కూడా అదే స్పష్టమవుతోంది.
వరుణ దేవుడికి పరాభవం జరిగిన తరువాతనే గోపికలకు నారాయణుడి యొక్క దర్శనం జరుగుతోంది. అంటే రసమును జయించిన తరువాతే రసాధిపతి అయిన భగవంతుడిని నువ్వు దర్శించగలుగుతావు. అందుకే రసో వైసహ అని చెప్పబడింది భాగవతంలో. భగవంతుడు రసస్వరూపుడు కాబట్టి ఈ నాలుగు ద్వారా తెలుసుకునేటువంటి రసానికి లోబడిన నాడు ఆద్యాంతం అనుభవిస్తూ ఉంటే కలిగేటువంటి ఆనంద ప్రసాన్ని నువ్వు చూడలేకపోవచ్చేమో. కాబట్టి నాలుకును జయించిన వాడు నలుమూలలా జయించగలుగుతాడు. ఇక్కడ జితేంద్రియుడు అనేటువంటి వాడే పరమాత్మను గ్రహించగలుగుతాడని చెప్తున్నాడు సంజయుడు. ముందు ఆ విషయాల వైపు పెరిగితేటువంటి ఇంద్రియాలని గ్రహించుకో, తరువాత భ్రమ ప్రమాదాదులకు వశం కాకుండా అహింసావ్రతుడై చరించేవాడు, ఇతరుల్ని హింసించకుండా ఉండేటువంటి లక్షణం కలిగిన వాడు బ్రహ్మజ్ఞానమును నిస్సంశయంగా పొందుతాడు. ఇక వాడిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు, వాడు తప్పక బ్రహ్మజ్ఞానమును పొందడానికి అర్హుడు అని చెప్తున్నాడు. ఇంద్రియాణాం యమే యత్తో భవరాజన్న తంద్రితః బుద్ధిచ్ఛతే మా చ్యవతు నియచ్చైనాం యతస్తతః. రాజా, సోమరితనాన్ని జయించాలి, ఇంద్రియాలను నియమించే ప్రయత్నంలో ఉండాలి, బుద్ధిని వశపరుచుకోవాలి, విషయాల వైపు బుద్ధి పరిగెత్తకుండా చూసుకోవాలి. మొట్టమొదటి మెట్టేమిటండి? సోమరితనాన్ని జయించడం. అందుకే ఆధ్యాత్మిక విషయంలో ఎక్కడైనా సోమరితనం పనికి రావచ్చేమో కాని ఆధ్యాత్మికంగా ఉండేవాడికి అస్సలు సోమరితనం పనికిరాదన్నాడు మలయాళ స్వాముల వారు. అందుకే సోమరులు కెచ్చటను మోక్షము లేదు అన్నాడు ఆయన. సోమరులు కెచ్చటను మోక్షం లేదు, ఎందుకంటే సోమరిగా ఉండేవాడికి లోకంలో ఇక్కడ నాలుగు మెతుకులు తినాలంటేనే శ్రమ పడాలి. కాని మోక్షం అనేది ఊరికినే వస్తుందా? సోమరితనంతో కూడుకున్న వాడికి మోక్షం ఎన్నటికీ రాదు. ముందు సోమరితనాన్ని త్యజించి వేయాలి. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు అని కలియుగంలో ఉండే మానవులందరికీ కొన్ని కొటేషన్స్ చెప్పాడు వ్యాస భగవానులు వారు. దానిలో మొట్టమొదటిది ఏమిటండి? సోమరి. గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు సోమరి మహాసోమరి అని ఇద్దరున్నారు అని. ఆ ఇద్దరుంటే వాళ్ళు ఏమని చేశారండి? చాలా చాలాసార్లు మనం చెప్పుకున్న కథాభాగమే, నేరేడు చెట్టు కింద పడుకున్నటువంటి వాడు బొడ్డు మీద నేరేడు పండు పడితే ప్రక్కనున్న వాడిని పిలిచి నా నోట్లో పెడతావా అని అడిగాడు వీడు. ఎరా, నీ బొడ్డు మీద పడిందాన్ని నువ్వు తినలేవా, నేను పెట్టనన్నాడట వాడు. పెట్టవా అయితే నువ్వు పెట్టకపోతే ఈ జనం ఎవరు లేరా, రోడ్డు మీద పోయేవాడు ఎవడెవడు కనపడకపోతాడు, నేను పిలవకపోతానా, ఎవరో దారిని పోతున్న వాడిని పిలిచాడు. పిలిచి రేరే నా బొడ్డు మీద నేరేడు పండు పడింది కాస్త పెట్టరా అన్నాడట. వాడికి వీడికంటే దారుణంగా తిట్టడం మొదలెట్టాడు. ఎలా కష్టపడి చెట్టు ఎక్కింది లేదు, కోసుకున్నది లేదు, కింద పడ్డదానికి తినడానికి రోగమా అన్నాడు. పక్కవాడు అంటున్నాడు తిట్టండి, బాగా తిట్టండి, ఇంకా బాగా తిట్టండి అంటున్నాడు. ఏమర్రా వాడిని నీ తిడుతూ ఉంటే నీకు ఆనందంగా ఉంది అన్నాడు. అవునండి, ఇందాక వాడు కుక్క నా మూతి నాగిపోతుంటే తోలమంటే తోలలేదండి వెధవ. వీడు ఇంతకంటే చూశారా, వాడిని తిట్టాల్సిందే. బొడ్డు మీద పడిన పండును తినని వెధవ వాడైతే కుక్క వాడి మూతే నాగిపోతున్న పక్కవాడిని తోలమనే మహాస్వామరి వీడు. వీళ్ళిద్దరు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అసలు సోమరి వాళ్ళని ఊళ్ళో ఉంచకూడదు. వీళ్ళని చూసి కొంతమంది సోమరితనాన్ని నేర్చుకుంటారు. ఆధ్యాత్మికంగా సోమరితనాన్ని వేయించే వాళ్ళు అసలు పనికిరారు, వాళ్ళ బయటికి గంటేయాల్సిందే. వాళ్ళని చూసి కొంతమంది చెడిపోతారు ఇక్కడ. కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా సోమరితనం పనికిరారు. మలయాళ స్వాములు వారు గట్టిగా చెప్పేవారు ఆ విషయాన్ని. వెంటనే ఏం చేశాడు, ఈ సోమరి వాళ్ళని బండికి కట్టి ఊరి బయట వదిలిపెట్టేయమన్నారట. వీళ్ళని బండికి కట్టి తీసుకుపోతుంటే వాళ్ళలో పాపం జాలి కలిగిన వాడు అన్నాడట. ఎవర్రా పిచ్చినాయలారా, మీరు ఎలా బ్రతుకుతారా, మిమ్మల్ని ఇలా తీసుకువెళ్లి బయట ఊరి బయట వదిలేస్తారు, కాబట్టి నా వంతుగా ఒక బస్తా బియ్యమిస్తానరా అన్నాడట. అప్పుడు వాడు అన్నాడట, పాలిష్ బట్టిని ఇస్తావా పట్టణం ఇస్తావా అన్నాడట. అసలు వీడు దీనికి కూడా పనికిరారు, వీడు బయట వదిలిపెట్టేయండి అన్నారట. ఊరికే ఉద్దరగా లభించే దానిలో కూడా వీడికి మెరిట్ కావాలండి. వాడికి సోమరిగా ఉండేవాడికి పోనీ లభించిన దాంతో తృప్తి పడతాడా? ఆహా, లభించిన దాంతో తృప్తి పడకుండా ఆ సోమరితనంగా ఉండి ఉరికే లభించే దానిలో కూడా ఉత్తమమైనది కావాలి వాడికి. అది సోమరివాడి లక్షణం. కాబట్టి సోమరితనాన్ని వదిలే ధృతరాష్ట్ర మహారాజా. ఇంకొకటి చెప్పాడు ఏమిటి? ఇంద్రియాలని నియమించే ప్రయత్నంలో ఉండు. అభ్యాసైనట్టు కౌంతేయ వైరాగ్యేణి చెగృహ్యతే చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఏమండి, ఇంద్రియాలని నియమించండి, ఇంద్రియాలని నిగ్రహించండి అంటున్నారే, చాలా కష్టం కదండి అంటే మనందరికీ ప్రతినిధిగా ఉన్న నరుడు అర్జునుడే చెప్పాడు కృష్ణ పరమాత్మతో. నరుడంటే ఎవరండి? మన ప్రతినిధి అక్కడ నిలబెట్టాం అర్జునుడు వారు. అర్జునుడు నరుడుగా ఉన్నాడు, నారాయణుడు కృష్ణ పరమాత్మ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మన యొక్క చరిత్రే మహాభారతం. నలుడుకు ప్రతిరూపంగా అర్జునుడు ఉన్నాడు. మనం ఏ ప్రశ్నలు అడగాలో గురుదేవుడు వారిని, అవన్నీ కూడా తన యొక్క ప్రశ్నలుగా అర్జునుడు వేస్తాడు భగవద్గీతలో. కాబట్టి ఒక్కసారి భగవద్గీతను అధ్యయనం చేస్తే మనకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నరుడు అడిగాడు మన ప్రతిరూపంగా. చెంచలమ్మి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం అని అడిగాడు. చాలా చెంచలం అయిపోతుంది మనస్సు, ఇది పట్టాలంటే ఎలా ఉంది, వాయురీవ సుదుష్కరం అన్నాడు ఆయన. వాయువుని పట్టడము బలవంతంగా ఇలా కట్టి పెట్టడం, ఇలా గాలిలో బంధించాలంటే చేతిలో బంధించాలంటే గాలిని వీలవుతుందా, వీలు కాదు కదా, అది ఎంత దుష్కరమైన పను, మనస్సు నిలబడడం కూడా అంతే కష్టం కదా అంటే ఏమన్నాడు, అభ్యాసేనత కౌంతేయ, అభ్యాసం చేస్తున్నావా అని అడిగాడు. వైరాగ్యేనచ గృహ్యతే, అభ్యాసం చేస్తూ ఉంటే వైరాగ్యం వస్తోంది. అంతేగాని నువ్వు కూర్చోగానే ముందు ఆసన శుద్ధి కుదరాలి, భావశుద్ధి కుదరాలి, తరువాత నీకు వచ్చేటువంటి సత్వ సంశుద్ధి దానంతట అదే లభిస్తుంది. మనకు ఆసనమే కుదరదు, ఆసనమే కుదరనప్పుడు మిగతావి ఎలా కుదురుతాయి చెప్పండి. అందుకనే మొట్టమొదటిసారి మూలాధారంలో ఉన్న గణపతి పూజ చేయిస్తారు పూజలో. పూజలో గణపతిని ఎందుకు మనం పూజించాలంటే మూలాధారంలో ఉండేది అతడే. మనం కూర్చోడానికి ఆసన శుద్ధి కలగడానికి కారణం ఆయనే. కాబట్టి ఆసన శుద్ధి కుదిరితే తర్వాత అన్ని శుద్ధులు తర్వాత వస్తాయి. మనకు ఆసన శుద్ధే ఆడవడం లేదు, మిగతా ఎలా వస్తాయని అడుగుతున్నాడు. కాబట్టి ఇంద్రియాలను వశపరచుకో. వశపరచుకోవడం అంటే ఏమిటి, ఇంద్రియాలను నిగ్రహించుకో. ఇది చాలా కష్టమైనటువంటి పనిగా నీకు మొదటిలో అనిపించవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నావా, ప్రయత్నం చేస్తూ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అదేవిధంగా బుద్ధిని వశపరచుకో, ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయి, బుద్ధిని వశపరచుకో, విషయాల వైపు బుద్ధిని పరుగులెత్తకుండా చూసుకో. ఎన్నెన్నో చూడాలంటోంది, ఎన్నెన్నో వినాలంటోంది, ఏ చోటకో నడవాలంటోంది, ముందు దానిని బుద్ధి వశంలో పెట్టుకుని విషయాల వైపు బుద్ధి పరుగులెత్తకుండా చూసుకో. ఇది ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సంజయుడు. పైగా ఏత జ్ఞానం విదుర్విత్ర ధ్రువమింద్రియ ధారణం ఏత జ్ఞానం చ పంధచ్చ ఏనయాంతి మనీషిణః. ఇంద్రియాలు పట్టు తప్పకుండా వశపడి ఉండడమే జ్ఞానము. ఇక్కడ ఇంకొక నిర్వచనం చెప్పాడు. మనకు జ్ఞానం అంటే ఏంటని చెప్తున్నాడండి, చాలా రకాలైనటువంటి జ్ఞానం గురించి నిర్వచనాలు చెప్తున్నాడు సంజయుడు. ఇక్కడ మొట్టమొదటిది పరమాత్మ గురించి లభించేటువంటి జ్ఞానమే జ్ఞానము అని చెప్పాడు. పరమాత్మ ఊరికే లభిస్తాడా అంటే, విషయలంపటలైన వాడికి పరమాత్మ లభించడు కాబట్టి విషయాల వైపు నుంచి మళ్లించి పరమాత్మ వైపు దృష్టి నిలిపితే అది సాధ్యమని చెప్పాడు. ఇంకొక నిర్వచనం ఏం చెప్పాడండి, జ్ఞానమునకు ఇంద్రియాలు పట్టు తప్పకుండా వశపడి ఉండడమే జ్ఞానం. అందుకనే లోకములన్నీ గడియలోనే జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు అన్నాడు ప్రహ్లాదుడు వారు. ఎన్ని గెలిచావునన్నా, ఎన్ని లోకాలు గెలిచావంటే అక్కడ తను కనిపిస్తున్నటువంటి, మనకు చెప్తారు కదా, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహాలోకం, తపోలోకం, జనోలోకం, సత్యలోకం, ఏమి తర్వాత అతల, వితల, సుతల, తలాతల, మహాతల, పాతాల, ఈ లోకాలు ఉన్నాయి కదా, 7-14 లోకాలు, వీటన్నింటినీ కూడా జయించానన్నాడు. వీటన్నింటినీ జయించావు కానీ మనస్సును జయించావా అని అడిగాడు. మనస్సును జయించకుండా ఎన్ని జయించినా ప్రయోజనం లేదు నాన్న. భీకర శత్రువులు 6 ఎవరున్నారండి, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు నీలో ప్రబలుతున్నప్పుడు నీవు ఎవరిని జయించావు, అంత శత్రువులైన వారు 6 జయించావా. కామక్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవడో లోపల లోకంలో బయట దొంగల నుంచి భయపడతాడు ఈ మానవుడు, కానీ బయట దొంగలు దాచుకున్న సంపదను ఎత్తుకుపోతారు, దాన్ని సంపాదించుకోవడానికి మళ్లీ వీలున్నది. కానీ 4 గొలుసు ఎత్తుకుపోయాడు, కష్టపడితే మళ్లీ సంపాదించుకోవచ్చు, డబ్బు తీసుకెళ్లాడు, ఇంకొంచెం కష్టపడితే ధనాన్ని కూడా సంపాదించవచ్చు. కానీ జ్ఞానరత్నాపహారాయ, నీ లోపల ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని దోచుకోపోవడానికి దొంగలు వస్తున్నారు. బయట దొంగలు చప్పిడి చేస్తూ వస్తారు, కానీ ఈ దొంగలు ప్రవేశించినట్టు కూడా మనకు తెలియకుండా లోపలికి వచ్చేస్తారు. మనకు తెలియదు, వాడికి ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 ఉంటాయి. ఈ లోపల ప్రవేశించే వాడికి కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 ఉంటాయి. వీడికి ఎంట్రన్స్ ఏమిటండి చెప్పారు, చెవులు కళ్ళు అని భాగవతం చెప్పింది. ఎలా ప్రవేశిస్తారు ఈ చోరులు అంటే, చెవులు కళ్ళు రెండింటి ద్వారా ప్రవేశిస్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి, దొంగలు రాకుండా ఉండాలంటే డోర్స్ మూస్తావా ముయ్యవా, కాబట్టి నీ ద్వారాలు కూడా మూసాయి. ఎలా మూసాయి, చెప్పుడు మాటలు వినేటప్పుడు చెవులు మూసాయి, చూడకూడని దృశ్యాలు చూసేటప్పుడు కళ్ళు మూసాయి. కాబట్టి ఈ రెండింటి ద్వారా నీవు డోర్స్ క్లోజ్ చేస్తే శత్రువులైన వాళ్ళు లోనకు చొరబడకుండా ఉంటారు. ఈ పని నువ్వు చేశావా అని అడుగుతున్నాడు ప్రహ్లాదుల వారు. జ్ఞానరత్నాపహారాయ, లోపలికి వెళ్లిన వాడు ఏం చేస్తాడు, జ్ఞానమనేటువంటి రత్నాన్ని అపహరించుకుని వెళ్ళిపోతాడు. నువ్వు బయట సంపదల కంటే లోన సంపద చాలా గొప్పది, ఆ లో సంపదని అపహరించకుండా చూసుకోవాలి నాన్న అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడు, ఇంద్రియాలు పట్టు తప్పకుండా వశపడి ఉండడమే జ్ఞానమంటారు. బుద్ధిమంతులు వెళ్లిన మార్గం కూడా ఇదే, వాళ్ళు ఈ మార్గం ద్వారానే పరమాత్మని పొందారు. అప్రాప్యాహ కేశవో రాజ ఇంద్రియై రజతైర్దుభిహి ఆగమాదిగమద్యోగో ద్వసివత్వత్వే ప్రసీదతి. రాజా, ఇంద్రియాలను జయించని వాడికి పరమాత్మ లభించడు. శాస్త్రజ్ఞానాన్ని కర్మయోగాన్ని పొందినవాడే తత్వజ్ఞానమును పొంది ప్రసన్నుడవుతాడు. చూడండి, కొన్ని కొన్ని జ్ఞానములు మానవుడికి లాభాన్ని చేకూరుస్తాయా నష్టాన్ని చేకూరుస్తాయా అంటే మనకు చెప్తూ ఉంటారండి. కొంతమంది అన్నదమ్ములు ఉన్నారట, వాళ్ళ అన్నదమ్ముల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క దానిలో జ్ఞానం ఉన్నదట. వాళ్ళ కొంతమంది కలిసి అడవుల్లో అలా పెడుతూ ఉంటే ఒకడికి సంగీతానికి సంబంధించిన జ్ఞానం ఉన్నదట. వాడేం చేశాడండి, భోజనం వండే కాడు ఉన్నాడండి. వాడు భోజనం వండే కాడు ఉంటే ఆ భోజనం వండేటప్పుడు అది తుకుతుక 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 అని శబ్దం చేస్తుందట. వీడు అలానే తాళం కొట్టడం మొదలెట్టాడట. కొద్దిసేపటికి మంట ఎక్కువవుతుంది, అది వేగం పెంచింది, చీ దీనికి తాళం కుదరటం లేదని ఒక కట్టె తీసుకుని కొండపగల కొట్టేశాడు. దీనికి తాళం రావడం లేదు, తాళం రాంటే రాకపోతే ఏమవుతుంది, సంగీతం వచ్చిన వాడి కోపం వచ్చింది, కట్టె తీసుకున్నాడు కొండపగల కొట్టాడు, అన్నమంతా నేలపాలైపోయింది. ఇంకొక తమ్ముడు వెళ్ళాడండి, వాడెక్కడికి వెళ్ళాడు, వాడు కొద్దిగా తర్కశాస్త్రంలోనూ జ్యోతిష్య శాస్త్రంలో పండితుడండి వాడు. వీడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి, కట్టెలు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడండి, ఒక తొండ కుడి నుంచి ఎడమకు పోయిందండి. కుడి నుంచి ఎడమకు పోవడం అనేది శకునమా అపశకునమా లెక్కలేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం మర్చిపోయాడు, ఇక లెక్కలేస్తూ కూర్చున్నాడండి. ఇంకో తమ్ముడు ఏం చేశాడండి, ఆకుకూరలు తేయడానికి పోయాడండి, కూరగాయలు తేయడానికి పోయాడు. వీడు వైద్య శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించిన వాడు. ఏం చేస్తున్నాడు, బంగాళదుంపలు తింటే వాతమట, వంకాయలు తింటే వేడట, దోసకాయ తింటే జలుబట, ములక్కాయ తింటే కామ ప్రకోపమట, గోంగూర తింటే క్రోధమట, ఇవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చున్నాడు వాడు. వైద్యుడు కదండి, వస్తున్నటువంటి ప్రతి పదార్థంలో చూసి కమ్మగా ఆకుకూరలు తీసుకొని వస్తున్నాడండి. ఆకుకూరలు తీసుకొని వస్తున్నటువంటి వాడికి ఇక్కడ లెక్కలు వేస్తూ ఉన్నాడే తొండ శకునం చూసేవాడు, వాడు కనిపించాడండి. వీడి తొండ శకునం పూర్తయ్యేలోపు అక్కడ ఒక గర్భంతో ఉండేటువంటి ఒక గాడిద వచ్చిందటండి. ఆ గాడిద కన్నదటండి. కనగానే వీడేం చేశాడండి, గాడిద కన్నటువంటి గడియలు లెక్కలేయడం మొదలెట్టాడండి. వీడేంటే లెక్కలేస్తున్నాడని ఈ ఆకుకూరలు తెచ్చిన వాడు ఆ పక్కన పడేసి, ఏమిట్రా లెక్కలు చూస్తున్నావు అని అడిగాడట. ఈ లోపల కన్నగాడికి ఆకలైంది, ఆకుకూరలు తిని వెళ్ళిపోయి. ఏమండి, ఇప్పుడు వాడికి శాస్త్ర జ్ఞానం మంచిని కలిగించిందా చెడుని కలిగించిందా? సంగీత జ్ఞానం కలిగిన వాడేమో కొండ పగలు కొట్టాడు, శకుని శాస్త్రం చూసేవాడేమో లెక్కలు వేసుకుంటూ తొండెటిపోయింది కుక్కెటిపోయింది లాభమా నష్టమా అని చెప్పి వాడు చూసుకుంటున్నాడు. వైద్యం వచ్చినందుకు కానీ వీడు ఆకుకూరలు తేటానికి పోయి అది వాతము ఇది వాతమని చెప్పి ఆకుకూరలు వెంట పెట్టుకుని వస్తే కన్నటువంటి గాడిది కాస్త తిని వెళ్ళిపోయింది. కాబట్టి వీడు ఆ ముగ్గురికి సుఖమా అంటే, ఒక్కొక్కసారి మన పని మనం చేసుకోవడం ఉత్తమం. అది శాస్త్రంలో పండితులైనా ఆ శాస్త్రమును తెలుసుకున్నటువంటి వారైనా, ఒక్కొక్కసారి అమితమైనటువంటి శాస్త్ర ప్రయోగము మానవుడికి ముప్పు తేవచ్చేమో. సంజయుడు అంటున్నాడు, నీకు తగినంత వరకు శాస్త్ర పరిజ్ఞానం అవసరమే, కర్మయోగం కూడా కావాలి దాంతో. కాబట్టి ఈ రెండింటినీ పొందినవాడే తత్వజ్ఞానమును కూడా పొందడానికి అర్హత సంపాదిస్తాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ధర్మజీవనము ఉన్నంత మాత్రాన ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పలేమయ్యా. చూడండి ఏం చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, మనోనిగ్రహం ఉంటుంది, ధర్మజీవనం ఉంటుంది, మరి దీనివల్లనే కేవలం ఆత్మజ్ఞానం వచ్చేస్తుందా అంటే ఇవన్నీ అంతఃకరణ శుద్ధిని కలిగింపజేస్తాయన్నాడు సంజయుడు. ముందు నీకు ప్రిపేర్ చేస్తాయి. ఒక ఇంటిలోకి దిగబోయే ముందర, అంతకు ముందర ఆ ఇంటిలో ఎవరెవరు ఉన్నారో, అది నీకు నివాసయోగ్యంగా ఉందా లేదా, గది శుభ్రంగా ఉందా లేదా, ముందు ఒక రోజును చూసుకొని శుభ్రంగా బూజంతా దులిపేసి అక్కడున్న కసువంతా ఊడ్చేసి అది నీవు నివాసయోగ్యంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉన్నదే అది దానిని కలిగింపజేస్తోంది, అంతఃకరణ శుద్ధిని కలిగింపజేస్తోంది. మరి ఏది నీకు జ్ఞానమును కలిగింపజేస్తోందంటే, తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితో, భగవద్గీతలో స్వామి చెప్పాడండి, ప్రమాణం కావాలి. ఆ ప్రమాణం కలిగితేనే జ్ఞానం కలుగుతోంది. అది ఎలా ప్రమాణం లభిస్తోంది? గురు సన్నిధిలో లభించే బోధ ద్వారా మాత్రమే నీకు ప్రమాణం కలుగుతోందని చెప్పాడు సంజయ్. ఇవన్నీ ఉన్నా కానీ గురుబోధ లేకపోతే వాడికి అంతఃకరణ శుద్ధి వరకు పనికొస్తోందే తప్ప నిశ్చలమైనటువంటి జ్ఞానమును ప్రసాదింపలేదు. ప్రమాణపూర్వకంగా నీకెవరు చెప్తారు? గురుదేవులు చెప్తారు. అనుభవించిన దాన్ని, ఆచరించిన దాన్ని తాను అనుభవించి ఆచరించి ఆ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి బోధ ఏదో, అది అలా నిలబడడానికి నిలవడానికి వెనకాతల ప్రేరణగా నిలిచిన శక్తి ఏదో, ఆ శక్తిని తన శిష్యుడికి కూడా పంచుతాడు. అది గురుదేవులు చేస్తారు. కాబట్టి గురు బోధ లేకపోతే ఇదంతా నీకు ఇంద్రియ నిగ్రహం కలిగితే కలగచ్చేమో, మనో నిగ్రహం కలిగితే కలగచ్చేమో, ధర్మజీవనంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ గురుబోధ లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనం. జిజ్ఞాస మోక్షాపేక్ష కలిగినటువంటి విద్యార్థి, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు, వీరిరువురి మధ్య శాస్త్రం ప్రమాణంగా శోభించేటప్పుడు చిత్తశుద్ధి గనక శిష్యుడికుంటే, ఏమండి గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే కాని గురువు చెప్పినట్టుగా శిష్యుడు ఆచరించలేదు, అప్పుడేం జరుగుతోంది? కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారు, ఈవిడికేమో వినే జ్ఞానం లేదు, గురువు గారు చెప్పుకుంటూ పోతారు, దాన్ని ఆచరణలో పెడదామని గాని దాన్ని అందుకుందామనేటువంటి భావన ఇతడికి లేదు, కానీ రోజు గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తుంటాడు, బోధ విని వస్తూ ఉంటాడు. ఎవరైనా మీ గురువు గారు ఏం చెప్పారయ్యా బోధ అంటే, ఏదో చెప్పాడు అని కొందరు అంటారు. కొంతమంది గుర్తుండి గుర్తుండగా తామేదో విన్నది రెండు ముక్కలు అలా చెప్పుకుని వెళ్లిపోతారు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారండి, గురువుకు తక్కువ భావన ఎదుటి వారికి కలిగేలా చేస్తారు. ఓహో మీ గురువు గారి జ్ఞానం ఇంతేనా, ఇదేనా మీ గురువు గారు చెప్పింది అని ఎదుటివారు గురువుని తక్కువగా చేసుకునేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి కొంతమంది శిష్యులు ఇలా తయారవుతారు అంటాడాయన. దానికాను చిత్తశుద్ధి శిష్యుడికి ఉండాలి అని చెప్పారు. గురువు గారు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే, ఆయనలో ఎటువంటి దోషం లేదు, కాని చిత్తశుద్ధి లేకపోతే శిష్యుడికి ప్రమాణపూర్వకమైనటువంటి జ్ఞానం లభిస్తోందా, దాన్ని అతడు అందుకోగలుగుతాడా అంటే, ఈ చిత్తశుద్ధి కలిగినప్పుడే శిష్యుడికి ఆ ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి జ్ఞానం సిద్ధిస్తోంది. ప్రసన్న చిత్తమే లేని వాడికి, మోక్షాపేక్ష లేని వాడికి, శ్రద్ధ లోపించిన వాడికి గురువు బోధించినా గాని జ్ఞానం వంట పట్టదు. గురువు ఎంతగా బోధించినా జ్ఞానం వంట పట్టకపోవడానికి కారణం ఏంటండి, ముందు ప్రసన్న చిత్తం లేకపోవడం, తానిక్కడ ఉండడము, మనసును వేరే పరిపరి విధాలుగా బయటికి పోనివ్వడం. ఏమండి, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్, మనిషి మాత్రమే ఇక్కడుంటాడు, మనసు మాత్రం పరుగులెడుతూ ఉంటోంది. అటువంటి వాడికి ఎన్ని గురుబోధలు విన్నా, ఎంతగా గురు సన్నిధిలో ఉన్నా వాడికి ఆ జ్ఞానం అనేటువంటిది వంట పట్టడం కష్టమేమో అంటాడు సంజయుడు. ఇంకొకటి చెప్పాడు, మోక్షాపేక్ష లేని వాడికి. రెండో వాళ్ళు ఏం చేస్తారండి, ఏమో గురువు గారి దర్శనం చేసుకోకపోతే ఏమర్రా కనపడలేదని అడుగుతాడేమో. కొంతమంది శిష్యులు ఉంటారు చదువుకునేటప్పుడు, పిల్లలు ఉంటారండి, మొదటి పీరియడ్ లో చూడబోతే 40 మంది ఉంటారు, నాలుగో పీరియడ్కి వచ్చేటప్పుడు 10 మందే ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఎడిపోయారు, సెకండ్ పీరియడ్కి ఇంటర్వెల్ లో బుక్స్ తీసుకొని పరారైపోయారు. వాళ్ళకి కావాల్సింది ప్రజెంటేషన్, ఎన్నాళ్ళు స్కూల్కి వచ్చా ప్రజెంటేషన్ కోసం వచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళు మొదటి పీరియడ్ వరకే ఉంటారు, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ వచ్చేటప్పటికి ఒక్కొక్కడు ఒక్కొక్కడు తగ్గుతూ ఉంటాడనమాట. అంటే వీళ్ళందరూ దేనికోసం వస్తున్నారు, మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు మాత్రమే గురువు యొక్క బోధని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఇక మూడవది, శ్రద్ధ లోపించినటువంటి వాడు కూడా బ్రహ్మజ్ఞానమునకు పనికిరాడు. ఇటువంటి వాళ్ళున్నారే, గురువు బోధిస్తూనే ఉంటారు కానీ అది వారు వంట అంటే వంట పట్టదంటే అర్థమేమిటి, వారికి జ్ఞానం సిద్ధించదు. మనకు మలయాళ స్వామి వారు చెప్తారే, కళాయి పాత్ర శుభ్రంగా లేనటువంటి ఒక పాత్రలో ఎంతో రుచిగా పులుసు సమపాళలో ఆ రసము అవన్నీ వేసి వండినప్పటికీ పాత్ర శుభ్రం లేకపోతే వండిన వంట ఎలా నిష్ప్రయోజనం అవుతోందో, ఎంతో శుభ్రమైనటువంటి సరుకులని, ఎంతో శుభ్రమైనటువంటి పదార్థాలని పాత్ర శుద్ధిగా లేనటువంటి దానిలో చేసిన వంట ఎలా నిష్ప్రయోజనమో, చిత్తశుద్ధి లేనటువంటి శిష్యుడికి చేసిన బోధ కూడా అలాంటిదే అంటాడే మలయాళ స్వాముల వారు. పాత్రశుద్ధి కావాలి, పాత్రశుద్ధి కలిగితే వంట శుభ్రంగా ఉంటుంది. ఆ వంటలో ముందుగా నాణ్యత చూసుకోవాలి, దానిలో రాళ్లు లేకుండా చూసుకోవాలి, పురుగులు లేకుండా చూసుకోవాలి. ముందు వంట వండేవాడికి వంట చేతయి ఉండాలి, పాత్ర శుభ్రంగా ఉండాలి, వంట వండేవాడికి చేతయి ఉండాలి, పదార్థాల్లో నాణ్యత ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే తినేవాడికి అది ఎలా యోగ్యమవుతోందో, అదేవిధంగా గురు శిష్యుల మధ్య ఉండేటువంటి అనుబంధం ఎలా ఉండాలంటే, గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనప్పటికీ శిష్యుడికి జ్ఞానం లభించకపోవడానికి కారణము శ్రద్ధ లేకపోవడం, మోక్షాపేక్ష లేకపోవడం, ప్రసన్న చిత్తం లేకపోవడం అనేటువంటి మూడు అవగుణాలు శిష్యుడికి ఉండడం వల్లే గురువు చెప్పినటువంటి బోధని శిష్యుడు వంట పట్టించుకోలేకపోతున్నాడని చెప్పాడు. ఇంతవరకు విదురనీతిని సనత్సు జాతి అని ఆలకించాడు. ఇది ఒక రకంగా సంజయుడు చెప్పిన మాట ధృతరాష్ట్రుడికి చంపపెట్టు లాంటిది. ఎందుకంటే విదురుడు చెప్పాడు, సనత్సు జాతీయుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి విచలితంగానే ఉంది. ఇప్పుడు మనకేమనిపిస్తోంది, విదురుడు చెప్పిన దానిలో ధర్మం లేదా, సనత్సు జాతుడు చెప్పిన దానిలో మోక్షం గురించి ఆలోచన లేదా? మోక్ష విషయాలు చాలా ఉన్నాయి, బ్రహ్మతత్వ రహస్యాలు మొత్తం సనత్సు జాతీయంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విన్నా ధృతరాష్ట్రుడి మనస్సు చలించడానికి కారణం ఏమిటంటే ఆ బుద్ధి ఆ వైపుకు ప్రయాణం చేయటం లేదు. అర్హత లేని వాడికి ప్రమాణం ఫలించదు, అదండి. అర్హత ఎవడికి ఉండదో వాడికి ప్రమాణాలు కూడా ఫలించవు. ఇది ధృతరాష్ట్రుడు చెప్పి మనకి ఎదురుగా నిలబడి చక్కని దృష్టాంతంగా కనపడి గురువు ఎంతగా బోధ చేసినా ఆ పదార్థం అనేటువంటి దానిలో వాడు నిలుపుకునేటువంటి అర్హత లేకపోతే అది ఫలించదు అని చెప్తున్నాడు జనమేజయ మహారాజా. భగవద్భావనని భగవత్ ప్రాప్తిని పొందే ఉపాయాన్ని ఇంతవరకు శ్రవణం చేశాడు ధృతరాష్ట్రుడు. ఏమంటే ఏమడిగాడు, నీవు తెలుసుకున్న భగవంతుని నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, నాకు అడ్డుగోడగా నిలిచినది ఏది అని అడిగాడు. అడ్డుగోడగా నిలిచినది ఏది అని చెప్పాడండి, ఒకటి ప్రసన్నత లేని చిత్తము, మోక్షాపేక్ష లేని బుద్ధి, శ్రద్ధ లోపించినటువంటి జ్ఞానం. ఈ మూడు నీవు భగవంతుణ్ణి తెలుసుకోలేకపోవడానికి కారణాలయ్యి ఉన్నాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు సంజయుడు. ఇంతవరకు ఆలకించాడు కదా, తర్వాత అడుగుతున్నాడు భగవంతుడి నామ వైభవం ఏమిటి. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు భగవంతుడి నామ వైభవం ఏమిటి, భగవంతుడి యొక్క కార్యం ఏమిటి. ఆయన కూడా కార్యాలు చేస్తాడు కదా, ఆయన కార్యం ఏమిటి, ఆయన చేసే మంగళ కార్యాలు ఏమిటి అని సంజయుణ్ణి అడుగుతున్నాడని. పురాణ పురుషుడు పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క దివ్యనామాలని శుభకార్యాలని నాకు తెలిసినంత వరకు చెప్తాను. భగవంతుడి గురించి అందరూ అన్ని విధాలుగా ఇక సంపూర్ణం ఇంతకంటే ఎవరూ చెప్పలేరు అని ఎవరైనా అంటే అది వారి తక్కువతనాన్ని తెలియజేస్తోందేమో. ఒక్క సమర్థ సద్గురువులకు తప్ప ఇంకొకరికి అవకాశం లేదని, మిగతా వాళ్ళు ఎంతగా చెప్పుకున్నప్పటికీ కూడా అది వింటూనే ఉంటుంది. అది సశేషం, సమాప్తం ఎప్పటికీ కాదు, అది ఇంకా ఉంటూ ఉంటుంది పరమాత్మ గురించి వర్ణన. కాబట్టి ఆ శుభకార్యాలని నారాయణుడి యొక్క నామాలని గురించి చెప్పు, నేను శ్రవణం చేసి ఆయన సన్నిధికి చేరుకుంటాను అన్నాడు ధృతరాష్ట్రుడు. వాసుదేవుడి యొక్క దివ్యనామాలని వాటి నిర్వచనాల్ని నేను పూర్వం విన్నాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. కాని ధృతరాష్ట్ర మహారాజా, కేశవుణ్ణి మన ఊహల్లో నిలుపుకోగలమా అన్నాడండి. పరమాత్మ మన ఊహకు అందేవాడా కాదు అని వినమ్రుడై పలికి నామ వైభవాన్ని చెప్పేందుకు ఉద్యుక్తుడవుతున్నాడు సంజయుడు. వసనాత్ సర్వభూతానాం వసుత్వా దేవయోనితః వాసుదేవస్తతో వేద్యో బృహత్వాద్ విష్ణురుచ్యతే. ధృతరాష్ట్ర మహారాజా, వసనాత్ సర్వభూతానాం వసుత్వా దేవయోనితః, సర్వప్రాణులలో వసించడం చేత శ్రీకృష్ణ పరమాత్మ వసు అని కీర్తింపబడ్డాడు. దేవతలకు పుట్టుక స్థానమైన వాడు గనుక వసుత్వా దేవయోనితః, దేవతల యొక్క పుట్టుక స్థానం కావడం చేత ఆయన దేవా అని కీర్తింపబడ్డాడు. అందుచేత శ్రీకృష్ణుడు వాసుదేవుడనే పేరుతో మనకు లభిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప పదం చెప్పాడో, వసనాత్ సర్వభూతానాం. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడండి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేజ్యున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. నారాయణుడు ఏ విధంగా అయితే చెప్పాడో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనూ ఈశ్వర సర్వభూతానా మృద్దేశోర్జున తిష్టతి అంటూ నారాయణుడు తన యొక్క స్వరూపాన్ని ఎలా చెప్పాడండి, అందరి జీవులలో నేను నివసించి ఉన్నాను. అందు దాన్ని ఏమంటారండి, వసించడము అంటారు కదా, అందుకని భగవంతుడు వసు అని పిలువబడ్డాడు. దేవతలందరికీ పుట్టుక స్థానమైన వాడు కాబట్టి దేవా, వాసుదేవ అని పిలువబడ్డాడు. పైగా వాసుదేవ స్తతో వేద్యో, అందుకని వాసుదేవుడు అని అనబడ్డాడు. బృహత్వాద్ విష్ణురుచ్యతే, సర్వాత్మాన వ్యాపించి ఉన్నవాడు, వ్యాపనశీలత్వం కలిగిన వాడు గనక విష్ణువని పిలువబడ్డాడు. భగవంతుడు ఎంతవరకు వ్యాపించి ఉంటాడు అంటే అంబోజాసనుడు ఆదిగాగల తృణ పర్యాంతంబునందుండు అని ప్రహ్లాదుడు చెప్పాడు. నారాయణుడు ఎంతవరకు ఉంటాడంటే ఎందులో లేడని తాను చెప్పగలడు. చూడండి, ఇప్పుడు లోకంలో అనేకమైనటువంటి మంచి గుణాలు కొన్ని చెప్పండి అంటే మంచి గుణాలు చాలా ఉన్నాయి, కానీ మంచి గుణాలుగా ఉండడానికి ఒక కొటేషన్ చెప్పండి అంటే ఏం చెప్తారు? రావణాసురుడిలాగా ఉండకండి చాలంటారు. అది ఒక కొటేషన్స్ తో సరిపోతుంది. మంచివాడిగా ఉండాలంటే కొన్ని వేల గుణాలున్నాయి. రాముడికి ఉన్నాయి 16 గుణాలు. అలాగే అనంత కళ్యాణ గుణాభిరాముడిని కూడా చెప్పారు. ఆయన కళ్యాణ గుణములు మనం లెక్క వేయలేనన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే రావణాసురుడిలాగా ఉండకుండా ఉండరా, ఇది సరిపోతుంది భగవంతుడిగా ఉండడానికి, భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి మార్గం. అదేవిధంగా ఎన్నని మనం లెక్క వేయగలం, ఎంతవరకు వ్యాపించాడని మనం చెప్పగలం. కలడంబోది కలండు గాలి, కలడాకాశంబునన్ కుంభినిన్, కలడగ్నిన్ దిశలన్ పగళ్ళనిశలన్, కద్యోత చంద్రాత్మలన్, కలడోంకారమునన్ కలడు త్రిలింగ త్రిమూర్తుల అవ్యక్తులన్ దంతడన్ కలడీషుండు తండ్రి వెదుకంగానేల ఈయాయడన్ అని ప్రహ్లాదుడు ఆ గాలి మొదలుకొని ఇక్కడ ఈ భూమి వరకు సముద్రాలు తరువులు చెట్లు ఇవన్నీ వీటి అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు, లేని వస్తువు ఒకటి ఉంటుందని నిరూపణ చేస్తే ఇందులో లేడని మనం చెప్పొచ్చు. అంతటిలో ఉన్నవాడు ఇందులో లేడని చెప్తే సరిపోతుంది అనుకోవచ్చు, కానీ అంతటా ఉండేవాడిని నిరూపించేది ఎలాగా? అగ్నిలో ఉన్నాడు, పగల్లో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు ఆ పరమాత్మ. నీకు అనుమానం అక్కర్లేదని ప్రహ్లాదుడు ప్రమాణపూర్వకంగా చెప్పాడు. దానికి నరసింహస్వామి ఏం చేశాడు? అంతటా వ్యాపించిపోయాడు. పోతనామాచ్యులు వారు అంటారు, కేవలం స్తంభంలోనే నరసింహుడు ప్రకటితం కాలేదు అంటాడు ఆయన. స్తంభంలోనే నరసింహుడు ప్రకటితం కాలేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు, వాడి సింహాసనంలో ఉన్నాడు. ఇన్క్లూడింగ్ ఇస్ హార్ట్ ఆల్సో. ఎవరు? హిరణ్యకశిపుడి యొక్క గుండెలో కూడా తానే ఉన్నాడు. పరమాత్మ లేనిదెక్కడ? పరమాత్మే గనక ప్రక్కకు తప్పుకుంటే హిరణ్యకశిపుడు పక్కకి ఎప్పుడో తొలగిపోయి ఉండేవాడు. వాడిలో చైతన్య రూపంగా తిరుగుతున్న వాడెవడండి? పరమాత్మే. ఈశ్వర సర్వభూతానాం, ప్రతి వాడి హృదయంలో నేనున్నాను, చైతన్య స్వరూపంగా భాషిస్తున్నానని పరమాత్మ చెప్తాడు. ఆ చైతన్యమే లేకపోతే హిరణ్యకశిపుడు మాట్లాడేవాడు కూడా కాదు. వాడు మాట్లాడడానికి కారణమైన వాడు కూడా పరమాత్మే. ఎవడ్రా ఎక్కడున్నాడని అడుగుతున్న వాక్కు ప్రతిరూపం కూడా పరమాత్మే. అది తెలుసుకోలేక పలవరిస్తున్నవాడు హిరణ్యకశిపుడు, తెలుసుకుని అనుభవిస్తున్నవాడు ప్రహ్లాదుడు. అదే హిరణ్యకశిపుడికెన్నో ప్రహ్లాదుడికి మధ్య ఉండేటువంటి లోపం. కాబట్టి ఇక్కడ వాసనాత్ వాసుదేవస్య, వాసుదేవ స్తతో వేద్య బృహత్వాద్ విష్ణురుచ్యతే, సర్వం వ్యాపయతీతి విష్ణు, సర్వాత్మన వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతడు విష్ణువు అని పిలువబడ్డాడు. చూడండి, మౌన ధ్యానచ్చ యోగచ్చ విద్ధి భారత మాధవం సర్వతత్వం మయత్వాచ్చ మధుహా మధుసూదనః. నారాయణుడికి ఇంకో పేరుందండి. ఏం పేరండి? మాధవ మధుసూదనుడు అని రెండు పేర్లున్నాయి. ఇక్కడ సంజయుడు చూడండి, ఆయనకు మాధవ అనే పేరు ఎందుకు వచ్చిందంటే చాలా గొప్ప పేరు చెప్పాడండి. మౌనము ధ్యానము యోగము అనే వీటి చేత కృష్ణానుగ్రహం కలుగుతుంది. మౌనేన కలహన్నాస్తి, మాట్లాడకుండా ఉంటే మౌనంగా ఉంటే ఏమొస్తుందండి? కలహం రాకుండా ఉంటుంది, అందుకంటే ఏం లేదు. మహాత్ములైనటువంటి వాళ్ళు మౌనాన్ని ఎందుకు ప్రకటిస్తారో తెలిసిన? రఘు మహారాజు ఎక్కువగా మౌనాన్ని పాటించేవాడని కాళిదాసు గారు తన రఘువంశ కావ్యంలో చెప్తాడు. ఎందుకు మౌనాన్ని పాటిస్తాడు అంటే, మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడ అపభ్రంశమైనటువంటి పదాన్ని ఎదుటివాడు నొచ్చుకునేలా పలికి వాడిని శత్రువుగా మార్చుకునేటువంటి అవకాశాన్ని తాను కలిగించిన వాడవుతాడేమోననే భావనతో అసలు మాట్లాడకుండా ఉండిపోయేవాడట రఘు మహారాజు. పరుషమైన మాట తన వాక్కు నుంచి బయటకు వస్తోందేమోననే భావనతో మాట్లాడకుండా ఉండేవాడట రఘు మహారాజు. అంతేగాని మాట్లాడడం చేతకాయక కాదు, అది అహంకారము కాదు. కొంతమంది చూడండి, ఏమయ్యా పలికితే ముత్యాలు రాలిపోతాయా అంటారు. ముత్యాలు రాలతాయని కాదు, పళ్ళు రాలతాయని భయం. ముత్యాలు రావడం తర్వాత సంగతి, సరిగా మాట్లాడకపోతే నోట్లో ఉన్న పళ్ళు రాలతాయి. కాబట్టి మౌనైన కలహన్నాస్తి, మౌనంగా ఉంటే కలహం ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి మౌనంతో ఎవరిని ధ్యానించాలి? పరమాత్మని ధ్యానించాలి. చూడండి, మనకు మౌన ధ్యాన సప్తాహాలు జరుగుతాయి. మౌనము ధ్యానం చేస్తే కలిగేది యోగమే. ఈ మూడింటి ద్వారానే పరమాత్మ లభిస్తాడని సంజయుడు చెప్తున్నాడు. మరి మనకు గురుదేవులు దాన్ని అందించారంటే ఎంత గొప్ప ఆలోచన చూడండి. మౌనము ధ్యానము కలిస్తే జరిగేది యోగము. ఈ మూడింటి ద్వారానే పరమాత్మ ప్రాప్తి జరుగుతోంది తప్ప వేరొక దాని వల్ల కాదు. అందుకనే నారాయణుడికి మాధవ అనే పేరు కలిగిందండి. మౌన ధ్యానచ్చ యోగచ్చ విద్ధి భరత మాధవం. చూడండి ఎంత గొప్ప నామమో. మాధవ అనే శబ్దానికి ఇంతవరకు సంజయుడు చెప్పిన ఈ అర్థం ఎవరూ చెప్పలేదండి. మాధవ అంటే చాలా మంది చెప్పారు, మధు అనే రాక్షసుని సంహరించిన వాడు కాబట్టి వాడు మాధవుడయ్యాడు. మా అంటే లక్ష్మీదేవి, దవుడు అంటే భర్త, లక్ష్మీకి భర్త కాబట్టి వాడు మాధవుడయ్యాడు. ఇవి పైకి అర్థాలు. కానీ అంతరార్థం ఏమిటి? మౌనము ధ్యానము యోగము చేత పొందబడిన వాడు కాబట్టి వాడు మాధవుడయ్యాడు. తర్వాత చూడండి, సర్వతత్వ మయత్వాచ్ఛ మధుహ మధుసూదనః. చూడండి, సర్వతత్వములు తనయందే ఉన్నందున వాసుదేవుణ్ణి మధుహుడని మధుసూదనుడని పిలుస్తారు. ఏవి ఎవరెవరు ఎంతెంత పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో పరతత్వములు. ఏమండి, కొంతమందికి కైలాస ప్రాప్తి, కొంతమందికి బ్రహ్మలోక ప్రాప్తి, కొంతమందికి వైకుంఠ ప్రాప్తి, మరికొందరికి ఏవేవో వారి వారి లోకాలు ఉంటాయి కదండి, ఇంద్రలోక ప్రాప్తెనో స్వర్గలోక ప్రాప్తెనో యక్షలోక ప్రాప్తెనో నరలోక ప్రాప్తెనో పితృలోక ప్రాప్తెనో ఏదో ఉంటాయి కదా. అన్ని పరతత్వముల యొక్క ప్రాప్తి తనయందు ఉన్నాయి. తనను ఆశ్రయించి తనను సేవించిన వాడికి కోరిన దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఏమండి, సూపర్ మార్కెట్ లోకి వెళ్తే బ్లేడ్ దగ్గర నుంచి అన్ని లభిస్తాయని బోర్డులు పెట్టేస్తున్నారు. ఏమండి, మా మార్కెట్ లోకి వస్తే మీకు కావలసిన వస్తువులన్నీ మా దగ్గర దొరుకుతాయి. ఈ మాటల్ని నమ్మి లోపలికి పెడితే కొన్ని కొన్ని వస్తువులు వాడు లేవు, నో స్టాక్ అంటాడు. పరమాత్మ కూడా అలాంటి వాడేనా? వాడి దగ్గర నో స్టాక్ లేదండి, అన్ని స్టాకులు ఫుల్ గా ఉంటాయి అతడి దగ్గర. కోరడమే నీ లోపం తప్ప అన్ని తనవిగా కలిగిన వాడు నారాయణుడు. కాబట్టి నీవు ఏ దేనిని కోరినా దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన మధుసూదనుడని పిలువబడ్డాడని సంజయుడు చెప్తున్నాడు. కృషిద్భూవాచక శబ్దోనచ్చ నిర్వృతివాచక విష్ణుస్తద్భావయోగచ్చ కృష్ణోభవతి సత్వతః. కృషి ధాతువు యొక్క స్థిరత్వాన్ని నిర్దేశిస్తోంది. నా అంటే ఆనందార్థాన్ని ప్రతిపాదిస్తుంది. సదానంద రూపుడు కాబట్టి సాత్వతుడు కృష్ణుడని పిలువబడ్డాడని చెప్పాడు. క్రిష్ అంటే నిరతిశయమైన, నా అంటే ఆనందము, నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన కృష్ణ అని పిలువబడ్డాడు. నారాయణుణ్ణి తలుచుకున్న వాడికి, కొలుచుకున్న వాడికి, చూచిన వాడికి, సేవించిన వాడికి ఆనందమును ప్రసాదించేటువంటి స్వరూపం తనదిగా కలిగిన వాడు కాబట్టి అతడు కృష్ణనామ శబ్దంతో వ్యవహరింపబడ్డాడు అంటాడు. పుండరీకం పరంధామ నిత్యమ క్షయమవ్యయం తద్భావాత్ పుండరీకాక్షో దశ్యుత్రస్య ఆజ్జనార్ధనః. పుండరీకము అంటే ఉత్కృష్టమైనటువంటి స్థానం. అది నాశము లేనిది, నిత్యమైనది, వ్యయము కానిది. అటువంటి స్థానమునందు స్థిరముగా ఉన్నవాడు కాబట్టి పుండరీకాక్షుడు అని చెప్పారండి. ఏమండి, మనకు పుండరీకాక్షుడు అంటే అర్థమేమిటి? విశాలమైనటువంటి కన్నులు కలిగినవాడు. నారాయణుడు పుండరీకాక్ష నామంతో వ్యవహరింపబడతాడు. ఎక్కడండి? పూజా కార్యక్రమంలో మనం అపవిత్ర పవిత్రోవా సర్వావాస్తాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం, యస్మరేత్ పుండరీకాక్షం. ఎవరే తలుచుకుంటూ నీటిని చల్లుకుంటున్నావు? పుండరీకాక్షుని తలుచుకుంటూ నీటిని చల్లుకుంటున్నావు. నీళ్లు చల్లుకోవడం అనేది కొత్తగా ఇప్పుడు ఎందుకు మొదలెట్టావు? ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి రాలేదా? కాదు కాదయ్యా, ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చిన మధ్యలో ఏ విధమైనటువంటి ఆలోచనలు నా మనసులో చొరబడ్డాయో, ఎటువంటి ఆలోచనలు నా హృదయంలోకి ప్రవేశించాయో నాకు తెలియదు. కానీ హృదయాంతరాలలో ప్రవేశించిన వాసనని కూడా గమనించగలిగిన వాసుదేవ స్వరూపానివి నీవు. ఎందుకంటే పుండరీకాక్షుడివి, విశాలమైన కన్నులు కలిగిన వాడివి. మా చూపులు కేవలం ముందే చూస్తాయి, కానీ నీ చూపులు అన్నింటా చూస్తాయి. కాబట్టి అన్నీ చూడగలిగిన వాడివి నీవని గుర్తెరిగి నాలో కలిగిన రూపాన్ని గుర్తించగలిగిన వాడవని తెలుసుకుని నీ ముందర ఇప్పుడు నిజంగా స్నానం చేస్తున్నానని పుండరీకాక్ష నామంతో మనం స్నానం చేస్తాం. కాబట్టి భగవంతుడు ఎవరండి? పుండరీకాక్షుడు. అన్ని వైపులా చూడగలిగినటువంటి వాడు. ఏమండి, మనకి శూర్పణఖ కూడా వెళ్లి చెప్తోంది, రామచంద్రుడు వారు ఎటువంటి వారట? ఎలాంటి వారని చెప్పింది ఆవిడ? వాళ్ళిద్దరూ ముక్కు చెవులు కోశారు. తరుణవు రూప సంపన్నవు, సుకుమారవు, మహాబలవు, పుండరీక విశాలాక్షం. పుండరీక విశాలాక్షం ఆవిడ కూడా చెప్పింది, పుండరీక విశాలాక్షం. విశాలమైన కన్నులు కలిగిన వాళ్ళు. కరదూషణ త్రిసురులు అడిగారట, ఏమే పిచ్చిదానా శూర్పణక, వాళ్ల కన్ను తప్పి యుద్ధం చేయలేకపోయావా? మాయమైపోయి యుద్ధం చేస్తే నీ సొమ్మేం పోయేది? కనిపించకుండా యుద్ధం చేయడం మనకు అలవాటేగా అన్నారట. అప్పుడు శూర్పణక అన్నదట, రాముడి కళ్ళు మూయడం సాధ్యమా? విశాలమైన కళ్ళు వాడివి, వాడి కళ్ళు తప్పడం నా వల్ల కాలేదన్నట శూర్పణక. భగవంతుడు కళ్ళు కప్పడం ఎవడి వల్ల అవుతుందని చెప్పండి? అదే అక్కడ పుండరీక శబ్దంతో వ్యవహరింపబడింది. రామాయణంలో చాలా మంది కొన్ని కొన్ని విషయాలు మనకు చెప్పారండి. బాలుడుగా రాముడు ఉన్నప్పుడు అటండి ఆటలకు ఎవరు రాణించుకునేవారు కాదట. ఎందుకు రాణించుకునేవారు కాదట? వాళ్ళు దాగుడు మూతలు ఆడేవారట. రాముడు అసలు ఎప్పుడు చిక్కేవాడు కాదట, దొంగస్థానంలో కూర్చునేవాడు కాదట. ఒకవేళ కూర్చున్నా గానీ వెంటనే వేరేవాడు దొరికిపోయేవాడట. వెంటనే వీళ్ళు అన్నారట, రామా రామా నువ్వు మా ఆటలోకి రానక్కరేది వెళ్ళిపో అన్నారట. రాముడు ఏడుస్తూ దశరథుడి దగ్గరికి వెళ్ళాడట. దశరథ మహారాజు కారణం అడిగితే నన్ను ఆటలోకి రాణించుకోలేదన్నాడట రామచంద్రుడు. అనగానే వెంటనే పిల్లల దగ్గరికి వచ్చాడట దశరథుడు, మా అబ్బాయిని ఎందుకు రాణించుకోవట్లేదు ఆటలకి అని. ఏమయ్యా మీ పిల్లవాడు దొంగగా దొరకట్లేదయా? ఒకవేళ దొంగగా దొరికినా గానీ వేరే వాడిని వెంటనే పట్టేసుకుంటున్నాడు. ఎందుకని అంటే మీ వాడి కళ్ళు మూయటం మాకు సాధ్యం కాలేదు దశరథ అన్నారట. ఎందుకని? ఇలా పట్టుకున్న తర్వాత మారండి 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 అంటారు కదా, ఎదుటివాడి పిల్లని వెంటనే చెప్పేసేవాడట. అదిగో వాడు వాడు లక్ష్మణుడు అనేవాడట, వెంటనే లక్ష్మణుడు వచ్చి కూర్చునేవాడట. కాబట్టి రాముడి కళ్ళు మూయడం మాకు చేత కావటం లేదు. మా 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 చెయ్యేమో ఇంత, కానీ మీ రాముడి కళ్ళేమో చేటంత. ఈ అరచెయ్యి చేటంత కన్నుల్ని మూయగలదా? విశ్వాత్మకుడైనటువంటి విశ్వాక్షుడైనటువంటి నారాయణుడు, విశ్వమే కన్నుగా కలిగినటువంటి పరమాత్మ కన్ను దేంతో మూస్తావు చెప్పండి? కాబట్టి ఆయన కళ్ళు అంత విశాలమైనవి. అలాగ నారాయణుడు ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానంలో తానున్నాడు. నాశనము లేనిది నిత్యమైనది. పరమాత్మ ఏం చెప్పాడండి? నాశరహితమైనటువంటి స్థానము ఏదది? అప్రాప్యన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ. నారాయణుడు ఏం చెప్పాడు? ఎవరైతే ప్రతి వాళ్ళు దేని కోరాలని ప్రయత్నం చేస్తున్నారో, దేనితో వాడికి సుఖ సంతోషాలకి వీటన్నింటికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానమును కూడా వదిలేసి నన్నే పరమావధిగా తలుచుకున్నటువంటి వాడికి నేను ఇచ్చే మోక్షస్థానం ఒకటి ఉన్నదయ్యా, అది అప్రాప్యం అనివర్తంతే తద్ధామ పరమం మమ. అప్రాప్యం అది ఎవరికి సాధ్యం కాదు, కానీ నేనిస్తాను. ఎవరికి ఇస్తాను? నా భక్తుడికి ఇస్తానన్నాడు నారాయణుడు. కాబట్టి అటువంటి స్థానం తనదిగా కలిగిన వాడు కాబట్టి ఆయన పుండరీకాక్షుడు అని పిలువబడ్డాడు. తద్భావాత్ పుండరీకాక్షో దశ్చిత్రాస్య జనార్దన, దానవుల్ని దండించేవాడు కాబట్టి జనార్దనుడు అయ్యాడు. యత సత్వాన్నచ్యవతే యచ్చ సత్వాన్నహీయతే సత్వత సాత్వతస్థాస్మ దార్శవద్వ వృషభేక్షణ. సత్వమును వీడనివాడు గనక సత్వతుడు లేదా సాత్వతుడు అనబడతాడు. చూడండి, సత్వమును వేడనివాడు. సత్వం అంటే ఏమిటండి? క్షమాగుణం. సత్వగుణం అంటే మానవుడు ఎదుటివాడు మనల్ని దండించినా అతడిని దండించకుండా ఉండేటువంటి స్వభావం కలగడం సత్వగుణం. కాబట్టి ఈ సత్వగుణం అనేటువంటిది లోకంలో చాలా మందిలో శోభిస్తూ ఉంటోంది. కానీ కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు ఆ సత్వగుణమును కూడా వీడి రజోగుణమును ప్రకటించిన వారు కొంతమంది ఉంటారు లోకంలో. కానీ నారాయణుడు కూడా పరిస్థితుల ప్రభావం వల్ల మారే గుణములు కలిగిన వాడైతే ఆయన గురించి మనం చెప్పుకోనక్కర్లే. కానీ పరిస్థితులకు అనుగుణంగా మారే బుద్ధి కాదు ఆయనది. చూడండి, శిశుపాలుడు ఒక్కొక్క తప్పు ఒక్కొక్క తప్పు రాయసుయాగంలో చెప్తూ ఉంటే చెరగని చిరునవ్వు నవ్వుతూ హాయిగా కూర్చున్నాడు చిద్విలాసంగా. అవన్నీ నాకంటావు అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృత్. అమాని మానదః మాన్యః, భీష్మ పితామహుల వారు నారాయణుడి గురించి చెప్పిన మాట 80వ శ్లోకంలో విష్ణు సహస్రనామంలో చెప్పాడు. వాడు అమాని మానదః మాన్యః, ఏమాత్రం మానం లేనటువంటి వాడటండి నారాయణుడు. మానం ఉంటే ఏమవుతుంది? మానం పోతే విమానం వస్తుంది. గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. అసలు వాడు అమాని, విమానాలు పంపేవాడు, వాడికి ఎందుకుంటుందండి మానము? ఎవడు విమానం కోరుతున్నాడు వాడికి పంపేవాడికి మానం ఎందుకుంటుంది? అందుకని వాడు అమాని మానదహ. పోనీ ఎదుటివాడిని గౌరవించడం తెలియదా? ఎదుటివాడికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తాడు. మాన్యహ, కొలిచేటువంటి వాడిలో ఇంత గొప్పవాడు లేడని తెలిసిన వాడికి మాత్రమే అర్థమవుతాడు కాబట్టి వాడు మాన్యహ. అమాని మానదహ మాన్యహ లోకస్వామి త్రిలోకధృత్ అని చెప్పబడ్డాడు విష్ణు సహస్రనామంలో. కాబట్టి ఇతను ఎటువంటి వాడండి? సత్వమును వీడని వాడు. ఏమండి, రుక్మిణి కళ్యాణంలో రుక్మిణి భయపడుతూ నారాయణుడి యొక్క ఆ నడుమును ఇలా పట్టుకుని రథాన్ని నడుపుకుంటూ వెడుతూ ఉంటే కృష్ణ పరమాత్మను బెదురు కనిపించిందా? రుక్మిణి చూసింది ఒక్కసారి కృష్ణ పరమాత్మను ఇలాగా ముందుకు ఇలా ముందుకు పడినటువంటి జుట్టు, రథాన్ని నడిపేటువంటి ఆ నడిపడంలో బుద్ధి కుశలత, ఎదురుగా వెనకాతలు శత్రువులు వస్తున్నారనే భయం లేని తనం, కళ్ళల్లో భయం లేదు, భయపెట్టే తత్వం కూడా లేదండి. భయపడనివాడు భయపెట్టనివాడు నారాయణుడు. ఆయన్ని చూసి భయపడ్డవాడే తప్ప భయాన్ని ఎవరికీ పెట్టలేదండి. చాలా మంది అనుకుంటారు భయపెట్టాడు నారాయణుడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుని భయపెట్టాడా అండి? ప్రహ్లాదుడు అన్నాడు, క్రోధారుణ నేత్రాలు నాకు కనిపించడం లేదన్నాడు ఆయన. కారణమేమిటి? లక్ష్మీదేవి చూడగలిగినటువంటి ఆ ప్రళయార్క బింబంబు పగదినున్నది గానే అని ఆవిడ బాధపడింది. అయ్యో ఇదేమిటి, మా ఆయన గారి ముఖం ఇలా ఎర్రగా వివరణం అయిపోయింది, ఇంత కోపంతో కళ్ళు ఎరిపెక్కుండడం నేను ఎక్కడా చూడలేదు, మా ఆయన గారు పాలకడలిలో నా ప్రక్కన కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు ముచ్చటిస్తూ ఉన్నాడే కాని ఇటువంటి రూపం ఒకటి ఉంటుందని నాతో చెప్పింది కాదు, అంతకు ముందర మా భర్త చేత నేను విన్నది కాదు, ఎప్పుడూ కూడా ధరించింది కూడా కాదు. ఈయన మా ఆయన కాదేమో అన్నది లక్ష్మీదేవి. కాని ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఈయన నా నారాయణుడు అన్నాడు. లక్ష్మీదేవి కూడా గుర్తించలేని స్వరూపాన్ని భాగవతోత్తముడు గుర్తించాడు. అది భాగవతంలో ఉన్న గొప్పతనం. పక్కనే ఉన్న లక్ష్మి గుర్తించిందా? మా ఆయన కాదేమో, అవునేమో. కాని ప్రహ్లాదుడికి రెండు లేవండి, ద్వైతం లేదు, అద్వైతం ఒక్కటే. ఏకః నారాయణః ద్వితీయోస్తి కచ్చిత్ ఏవం వేద. ఏది వేదస్వరూపంగా భాషిస్తున్నటువంటి పరమాత్మతత్వమై ఉన్నదో అదే నా ఎదురుగా నిలబడిందని గుర్తించగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అంత సింహస్వరూపాన్ని చూస్తున్నా భయం కలగలేదు. హాయిగా వెళ్లి తండ్రి ఒడిలో తల్లి ఒడిలో కూర్చున్నట్టుగా అంకపీఠం మీద కూర్చున్నాడు ప్రహ్లాదుడు. హృదయస్థానంలో ఉన్నటువంటి లక్ష్మీకి అర్థం కాలేదు నారాయణుడి హృదయం. భాగవతోత్తముడు మాత్రమే భగవంతుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడేమనిపిస్తోంది భాగవతంలో. కాబట్టి అలా పరమాత్మ ఎవరండి? సత్వమును వీడనివాడు సత్వతుడు లేదా సాత్వతుడు. సాత్వత పతిహి సాత్వతాంపతిహి. సాత్వతాంపతి అనేది కూడా విష్ణు సహస్రనామంలో ఒక నామం అండి. సాత్వతాంపతి అనే నామం వస్తోందనమాట. తరువాత హర్షజ్ఞానం వల్ల శోభిస్తాడు గనక హర్షభుడు అని, వృషభేక్షణుడు అని అంటారు పరమాత్మని. ఎందుకని? ఆయన దేని వల్ల కనిపిస్తాడండి? మహాత్ములు తెలిపినటువంటి జ్ఞానమును అనుభవించిన వాడికి, ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాడికి మాత్రమే తెలియబడతాడు ఆయన. అందువల్ల ఆయన వృషభేక్షణుడు. వృషభం అంటే అర్థమేమిటండి? ధర్మమును వృషభమునకు సంకేతం. వృషభం అంటే ఏంటి? ధర్మానికి సంకేతం. ధర్మమును ఎవరు స్వావలంబనగా చేసుకుని ఉన్నారో, ధర్మమును ఎవరు ఆచరిస్తున్నారో, ధర్మము ఎవరు కట్టుబడి ఉంటారో, అటువంటి వాడికి నారాయణుడు లభ్యమవుతాడు. అందుకని అతడు వృషభేక్షణుడు అయ్యాడు. ఇది చెప్పాడు సంజయుడు. తర్వాత చూడండి, నజాయతే జనిత్రాయ ఇజస్తస్మాదజానిక దేవానా స్వప్రకాశత్వ దామా దామోదరో విభు. చూడండి, పుట్టుకలేనివాడు, పుట్టించని వాడు గనక అతడు అజుడు అయ్యాడు. అజత్ నిత్య శాశ్వత పురాణ, భగవంతుడికి కొన్ని పేర్లున్నాయి. వాడు అజుడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాతనంగా ఉన్నవాడు నారాయణమూర్తి. అదేవిధంగా పుట్టుకలేనివాడు కాని పుట్టించనివాడు. ఎవరు తన్ను పుట్టించలేరండి. పుట్టించేటట్లుగా కొంతమంది లోకంలో మనకి తల్లిదండ్రులుగా భాషిస్తున్నప్పటికీ కూడా వాళ్ల పుట్టుకకు వెనకాతల తానే కారణమైన వాడు. లోకంలో దేవకీ వసుదేవులకు నారాయణుడు పుట్టాడండి, కానీ దేవకీ వసుదేవుని పుట్టించిన వాడెవడండి? ఆ నారాయణుడే. ఆ నారాయణుడి చేతే పుట్టింపబడిన వారికి తాను పుట్టాడు. ఇది ఎంత విచిత్రకరమైన విషయం అండి. తాను కన్నటువంటి తండ్రి తనకే కొడుకుగా పుట్టాడంటే ఎవరైనా నమ్ముతారా? నారాయణుడే కొడుకుగా పుట్టడం అనేటువంటిది చాలా విచిత్రం అంటారు. దేవకీదేవి కూడా ఎంత గొప్పవాడివయ్యా, నీవు నటుడవి, గొప్ప నటుడవి, మమ్మల్ని పుట్టించిన తండ్రివి నీవయ్యుండి నీకు తండ్రిగా నన్ను నిందించుకున్నావా, ఇది ఎంత గొప్ప విషయం అంటోంది యశోదాదేవి. అందరికీ తండ్రి అయినటువంటి నారాయణుడికి నేను తల్లినట, ఇది ఎంత గొప్ప విషయం అంటోంది యశోద. కాబట్టి వాళ్ల అనుభూతులు, నందుడు, యశోద, దేవకీ వసుదేవులు, వాళ్లందరికీ పరమాత్మ పుట్టినట్టే కనిపిస్తాడు గాని అతడు శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేవాడే. అదితి కశ్యపులకి పుట్టాడు. పుట్టగానే ఎంతవాడయ్యాడండి నారాయణమూర్తి? యజ్ఞోపవీతమును ధరించి కర్మ చేయించుకుని జాతక కర్మలన్నీ పూర్తి చేసుకున్న పిల్లవాడుగా తయారైపోయాడు అప్పటికప్పుడు. కాబట్టి పుట్టుకలేనివాడు కాబట్టి అజుడయ్యాడు. దేవతలలో స్వప్రకాశుడు గనక అనేక జిత్తే, దేవతలలో స్వప్రకాశుడైన ఆయన ప్రకాశింపచేసే వస్తువు ఇంకొకటి లేదు, తానే అన్ని ప్రకాశాలకు మూల కారణం. తర్వాత దమసంపన్నుడు కనుక దామోదరుడయ్యాడు ఆయన. ఈ విధంగా ఆయన ఈ పేర్లతో పిలువబడ్డాడు. హర్షాత్ సుఖాత్ సుఖైశ్వర్యాత్ ఉషీకేశ తత్వము అశ్నుతే బాహుభ్యాం రోదసీ బిభ్రాన్ మహాబాహుర్ ఇతి స్మృత. సంజయుడు చెప్తున్నాడు, హర్షము సుఖము ఐశ్వర్యము కలిగిన వాడు గనక ఋషికేశుడని పిలువబడ్డాడు. భూమి ఆకాశాలని తన బాహుద్వయంతో ధరించడం వల్ల మహాబాహుడు అని పిలువబడ్డాడు. అదో నక్షయతే జాతు యస్మత్తస్మాత్ అదోక్షజ నరాణాం మయనచ్చాపి తతో నారాయణ స్మృత. ఎన్నడూ క్రిందపడడు గనక ఆయన అదోక్షజుడు అని చెప్పబడ్డాడు. నరులకు లేదా జీవులకు ఆశ్రయమైన వాడు కనుక నారాయణుడు అని పిలువబడ్డాడు. పూరణాత్ సదనచ్చాపి తతోసౌ పురుషోత్తమ అసతచ్చైత సతచ్చైవ సర్వస్య ప్రభవాప్యయాతే సర్వస్య చ సదాజ్ఞానాత్ సర్వమేత్రం ప్రచక్షతే. అన్నింటినీ పూరించడం వలన అన్నింటిలో ఉండడం వలన ఇతడు పురుషుడు అని చెప్పబడ్డాడు. సత్యాసత్యముల యొక్క స్థితిలయాలకు స్థానమైన వాడు కాబట్టి పురుషోత్తముడని చెప్పబడ్డాడు. సర్వులకి సదా జ్ఞానమును ప్రసాదించేవాడు కనుక సర్వుడు అని చెప్పబడ్డాడు. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ సత్యమత్ర ప్రతిష్ఠితం సత్యాత్ సత్యం తు గోవింద తస్మాత్ సత్యోపి నామత. శ్రీకృష్ణుడు సత్యమనందుంటాడు గనక అతనిలోనే సత్యముంది గనుక సత్యము కంటే గొప్పవాడు కావడం చేత ఆయన సత్య అనే పేరుతో పిలువబడ్డాడు. విష్ణుర్విక్రమణ దేవో జయాన జిష్ణుడుచ్యతే శాశ్వతత్వా ధనంతచ్చ గోవిందో వేదనాంగదవం. అన్నింటినీ ఆక్రమించి ఉన్నందువల్ల విష్ణువయ్యాడు. అన్నింటినీ జయించడం చేత జిష్ణువయ్యాడు. శాశ్వతుడు కనుక అనంతుడయ్యాడు. గోవులను కాపాడు అనక గోవిందుడయ్యాడు అని 24 నామాలకు అర్థాలు చెప్పాడండి సంజయుడు. ఇక్కడ మనం ఈ 24 నామాలతోనే ఆచమన కార్యక్రమాలు పూర్తి చేస్తాం. అంటే ఇవే నామాలని కాదు, ఇవే అర్థాలతో కూడుకున్నటువంటి ఏ నామాలతోనైనా 24 మనం ఆచమన కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఈ 24 సంజయుడు చెప్పాడు. ఈ 24 ఎందువల్ల ఆయన ఈ నామాలు ధరించవలసిందో అర్థాన్ని కూడా చెప్పాడు. రాజా, శ్రీకృష్ణుడు ధర్మరూపంలో దివ్యంగా శోభిస్తున్నాడు. నేను చెప్పిన ఈ నామాలన్నింటిలో ఆయన స్వరూపమే భాసిస్తోంది. జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు కౌరవుణ్ణి కనికరించేందుకు ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడని సంజయుడు చెప్పాడు. సంజయ, ప్రకాశైక స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించే మహద్భాగ్యము చక్షుష్మంతులకు లభిస్తుంది. ఆ అదృష్టం నాకు కూడా కలగాలని ఆశపడుతున్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ పరమేశ్వరుడు కురుసభలో చేసే ప్రసంగము కురువంశానికే ఆదరణీయం, మంగళకరం కూడా అవుతోంది. ఐశ్వర్యం కోరేవారు ఆ దివ్యవాణిని శిరసావహిస్తారు. మృత్యువు ఆసన్నమైన వాడికి ఆయన మాటలు రుచించవు. సంజయ, మనస వాచ కర్మణ నేనా పరమేశ్వరుణ్ణి శరణ వేడుతున్నాను. సహస్రశీర్షం పురుషం పురాణం అనాదిమధ్యంతమనంత కీర్తిం శుక్రస్య ధాతారమజం చ నిత్యం పరంపరేషాం శరణం ప్రపద్యే. ఏమంటున్నాడండి ధృతరాష్ట్రుడు? సహస్రశీర్షుడు. భగవంతుడు సహస్రశీర్షుడు అని ఎందుకు చెప్పబడ్డాడండి? ఒక తల కలిగిన వాడికి ఇన్ని ఆలోచనలుంటే 1000 తలలు కలిగిన వాడికి ఇంకెన్ని ఆలోచనలుంటాయి. ఒక్క బుద్ధితోనే నీవు ఇలా ఆలోచించుకోగలిగితే ఆ ఆలోచించేటువంటి బుద్ధిని కూడా ప్రసాదించగలిగిన బుద్ధిమంతుడైన పరమాత్మకు ఇంకెన్ని బుద్ధులుంటాయో ఆలోచించమని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. కేవలం 10 తలలతో ఆలోచించాడు రావణుడు, సహస్ర తలలతో ఆలోచించాడు విష్ణువు, కేవలం 1 తలతో ఆలోచించాడు హిరణ్యకశ్యపుడు, అనంతమైన శిరస్సులతో వాడి మరణం ఎలా ఉండాలో నిర్దేశం చేసిన వాడు నారాయణుడు. కాబట్టి అనంత శిరస్సు అనేటువంటి పదానికి అర్థమేమిటంటే లోకంలో ఉండేటువంటి బుద్ధులలో సంచరించేటువంటి ఆలోచన క్రమమును తాను ఎరిగున్నవాడన్న దానికి గుర్తే సహస్ర శీర్షం అనే పదానికి గుర్తు. అంతేగాని వేల తలకాయలతో ఉంటే ఒక తలకాయతో ఉంటేనే మనకింత బాధ కలుగుతోంది. ఏదైనా పరిచయం వస్తేనో తలనొప్పి వస్తేనో జ్వరం వస్తేనో ఈ తల తీసి పక్కన పెట్టాలన్నంత బాధ కలుగుతోంది. మరి సహస్ర శీర్షః 1000 తలలుండాలంటే ఎలా ఉంటాయండి? అది ఒక సంకేత రూపంగా చెప్పారని అర్థం చేసుకోమన్నారు. అంటే ప్రాణులందరిలో కదిలేటువంటి బుద్ధి ఆలోచన క్రమమును స్పష్టంగా ఎరిగి ఉన్నవాడు అని అర్థం. నారాయణుడు సహస్ర శీర్ష అంటే పురుషం, పురాణ పురుషుడు అయినటువంటి వాడు అనాది మధ్యంత మనంత కీర్తి, ఆది మధ్యంత రహితుడైనటువంటి వాడు, అనంత కీర్తిమంతుడైనటువంటి వాడు, శుక్రస్య దాతారమజం చ నిత్యం, సర్వ బీజాలకు ఆశ్రయమైన వాడు. చూడండి, చెట్టు ముందా విత్తు ముందా అని ఒక ప్రశ్న ఉంటోంది, ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చెప్పాడు. శుక్రస్య దాతారమజం చ నిత్యం అని అన్ని బీజాలకు ఆశ్రయమైన వాడు నారాయణుడు. వాడక్కడుంటే చాలు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అన్ని బీజములకు స్థానము నారాయణుడే. అజంచ నిత్యం పరం పరేషాం శరణం ప్రపద్యే, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టుక లేనివాడు, నిత్యుడు, పరాత్పరుడు, ఆయనకి ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను అని భక్తి పారవస్యంతో పలికాడు ధృతరాష్ట్రుడు. దీంతో వాసుదేవ మననం పూర్తయిపోయింది. వాసుదేవుణ్ణి ఇలాగ భావన చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు కూడా. అంటే చర్మచక్షువులకు అందనటువంటి దాన్ని జ్ఞానచక్షువులతో మానవుడు అందుకోగలడు. అంగవైకల్యం ఉంది కదా, పరమాత్మ అందకపోతాడా అంటే పరమాత్మ ఎక్కడా కూడా వైకల్యం కలిగినటువంటి వాడికి కైవల్యం లేదనే మాట ఎక్కడుంది చెప్పండి? మనోవైకల్యం లేకుండా ఉండాలే గాని కైవల్యం అనేది పరమాత్మ ప్రాప్తించడానికే ఆయన ఉన్నాడు. కైవల్యం అందలేడంటే వైకల్యం నీలో ఉంది, వైక్లభ్యం నీలో ఉందని అర్థం చేసుకోవాలే గాని అందించే పరమాత్మలో ఎటువంటి దోషం లేదు అని నిరంతరము ఇది మననం చేసుకోవలసిన విషయాలు. సంజయుడికును ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన ఈ సంభాషణ నారాయణుని గురించి గుర్తు చేస్తూ ఉంటోంది. సదా నారాయణుని యొక్క స్మరణలో మనల్ని తరింపచేసేదానిలాగా ఒక మార్గంగా భాసిస్తోంది అని మనకు ఈ కథాభాగం తెలియచేస్తోంది. దీనిని వాసుదేవ మననం అనే పేరుతో పిలుస్తారు. ఇక ఆ తరువాత కథాభాగంలోకి వెడదాం, మన పాండవుల దగ్గరికి వెడదాం. ఉపప్లావ్యంలో ఉద్యమం పుట్టబోతోంది. ఎలా పుట్టబోతోందో వినండి. జనమేజయ, హస్తినాపురంలో సాగిన మంత్రాలోచన విన్నావు కదా? అంతకుముందు సాగిందండి మంత్రాలోచనం, ఇదంతా కూడా పరమాత్మకు సంబంధించిందే. కాని ఇప్పుడు మంత్రాలోచనం ఎలా సాగుతోంది? అప్పటిదాకా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, విదురుడు, అశ్వత్థామ వీళ్ళందరితో సభలో సమావేశమైపోయి కర్ణుడు సభ నుండి నిష్క్రమించడం జరిగింది అక్కడ. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు భీష్మ పితామహుల వారు రణరంగంలో సేనానాయకులని ఆయన నిర్ణయించేసినప్పుడు, కర్ణుడిని అర్ధరథుడిగా నిర్ణయించినప్పుడు నిష్క్రమణ జరిగిందో అనుకుంటారు. కాని కర్ణుడు ఆవేశంతో ముందుగానే నిష్క్రమించాడని వ్యాసుడు చెప్తున్నాడు. దీనిలో భీష్ముడి దోషం లేదు, ఆ కర్ణుడి యొక్క నైరాశ్యము, తనని తాను తగ్గించుకోవడం అనేటువంటిది కర్ణుడికి ఇష్టం లేదు. అది సత్యమని ఎవరైనా ఎరుకు చెప్తే వారి భాషని తాను తట్టుకోలేడు, అందుకే అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉపప్లావ్యానికి బయలుదేరదాం, మనం పాండవుల దగ్గరికి వెళ్లిపోదాం. హస్తినాపురంలో సాగిన మంత్రాలోచన విన్నావు కదా జనమేజయ, వైశంపాయలు వారు చెప్తున్నారు. ఇక ఉపప్లావ్యంలో పాండవుల పరిస్థితిని వివరిస్తాను విను. యుద్ధ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయా? ఒకనాడు ధర్మరాజు తన సోదరులతో, ద్రుపద విరాటులతో సమావేశమయ్యాడు. హస్తినాపురానికి శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపవలసిన సమయం ఆసన్నమైందని అన్నాడు. అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు. కృష్ణ మిత్రబాంధవ, మిత్రులకు హితం చేసే సమయం వచ్చింది. ఆపదల నుండి మమ్మల్ని గట్టెక్కించేవారు నీవు తప్ప ఎవరున్నారు? సంజయుడు నీవు చెప్పింది విన్నావు. సంజయుడు మనకు చెప్పింది ధృతరాష్ట్రుడి భావమే గాని తన అభిప్రాయం కాదు. మీకు ముందుగానే చెప్పాను, ధృతరాష్ట్రుడు ఏం చెప్పమన్నాడో సంజయుడు అదే చెప్పాడే కాని సంజయుడికి ప్రత్యేకించి పాండవుల మీద ద్వేషం లేదు. సమ్యక్ జయః ఇతి సంజయః, ఇంద్రియములను సంయమపరచుకున్నవాడు, నారాయణ తత్వమును పరిపూర్ణముగా ఎరుగినటువంటి వాడు సంజయుడు. అటువంటి సంజయుడి ముఖత కఠోరమైన పలుకులు తరనించి వచ్చినవి కావు, ధృతరాష్ట్రుడు పలకమన్న పలుకులే తాను పలికాడు. సరే, ధృతరాష్ట్రుడు లోపగ్రస్తుడయ్యాడు. చూడండి, రోగగ్రస్తుడైన వాడికి మందుంటుందేమో గాని లోభగ్రస్తుడైన వాడికి మందు ఉండదు అంటుంది మహాభారతం. ఇక్కడ ధృతరాష్ట్రుడు లోభగ్రస్తుడయ్యాడు, దుర్యోధనునికి అనుగుణంగా నాట్యం చేస్తున్నాడు, మాపై కపట ప్రేమని ప్రదర్శిస్తూ రాజ్యం ఇవ్వకుండా సంధి జరగాలని ప్రయత్నం చేస్తున్నాడు. జనార్దన, నేను నా సోదరుల్ని మాతృదేవిని పోషించలేని స్థితిలో ఉన్నాను, ఇంతకు మించిన దుఃఖం ఏముంటోంది చెప్పండి. పాంచాల మత్స్యాధీశులు, నీవు మొదలైన వాళ్లు ఎందరో మాకు సహాయాన్ని అందిస్తున్నారు, మీ సహకారంతో మేము రాజ్యాన్ని సంపాదించుకోగలం, అయినా మేము ఐదూళ్ళిస్తే చాలని అంటున్నాం, అవి కూడా ఇవ్వనంటున్నాడు దుర్యోధనుడు. కృష్ణ, రాజ్యం లేకపోతే ధనం ఉండదు, ధనం లేకపోతే జీవనం నడవదు, ధనం లేని వాణ్ణి బంధువులు మిత్రులు బ్రాహ్మణులు ఛేదిస్తారయ్యా. నిజమే కదా, పండ్లు లేని చెట్టు పైన పక్షులు ఎందుకుంటాయి. కృష్ణ, పురుష స్యాదనం వదహ, ధనం లేకపోవడం అనేటువంటిది మృత్యువుతో సమానమని చెప్పాను. చూడండి, అగ్ని లేకుండా తగలబెట్టేది ఏమిటండి, ధనం లేకపోవడమే అని చెప్పారు కొంతమంది. కాబట్టి ఆ బాధ అనేటువంటిది ఎప్పుడు తెలుస్తోంది అంటే దారిద్ర్యంతో అనుభవిస్తున్నప్పుడు ఆ దుఃఖం ఎంతటిదో తెలుస్తోందని చెప్పారు. అందుకనే పురుషస్యా ధనం వదహ, ధనం లేకపోవడమే పురుషుడికి మృత్యువుతో సమానం. మరణించిన వ్యక్తికి ప్రాణాలు ఎలా దూరంగా పోతాయో ధనహీనుడైనటువంటి వారికి కూడా బంధుమిత్రాదులు దూరంగా వెళ్లిపోతారు. నిర్ధనుడు యొక్క జీవనము దుర్భరమైనది మహారాజా. కృష్ణ, దారిద్ర్యాన్ని భరించలేక కొందరు ప్రాణాల్ని త్యజించారు, కొందరు దేశాంతరం వెళ్లారు, కొందరు అడవుల్లో తలదాచుకున్నారు, కొందరు పిచ్చివారైపోయారు. ఉన్మాదమేకే పుష్యంతి. భారతం ఏం చెప్తోందంటే, ఒక్కొక్కసారి అధిక ధనంతో పిచ్చివాళ్లైన వాళ్ళు ఉన్నారు, ధనం లేకుండా పిచ్చివాళ్లైన వాళ్ళు కూడా ఉన్నారు. అధిక ధనం ఒకప్పుడు ఉండి ఉన్నట్లుగా ఉండి ధనం కనుమరుగైపోగానే ధనపిచ్చితో రోడ్లు పట్టుకు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ధనము పిచ్చెక్కిస్తోంది, పిచ్చివాణ్ణి చేస్తోంది. అది ఉన్నప్పుడు వాడు సమయాన్ని సద్వినియోగంగా వినియోగించుకోకుండా గనక ఉన్న ధనమైతే వాడికి మృత్యువుగా సంక్రమింపజేస్తోంది, కూడా మృత్యువు కూడా దరికి చేరుస్తోంది. కాబట్టి ఉన్మాదమేకే పుష్యంతి, పిచ్చివాళ్లైపోతారు ధనం లేకపోతే. కొందరు శత్రువుల వాత పడతారు, మరికొందరు బానిసలవుతారు. నిర్ధన జీవనానికి మించిన నికృష్ట జీవనం మరొకటి ఉండదేమో. కృష్ణ, రాజ్యభ్రష్టున్నయ్యాను, లక్ష్మీహీనున్నయ్యాను, నేను పడిన బాధలు నీకు తెలియనివి కావు, ఇక రాజ్యం లేకుండా ఉండడం నాకు సాధ్యం కాదు. ఆ అగచాట్లేక మేము పడలే, రాజ్యప్రాప్తికి శ్రమించి కృషి చేస్తాం, తప్పనిసరైతే ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడం, రాజ్యహీనులమై బ్రతకడం కన్నా మరణమే నయమనే అభిప్రాయానికి వచ్చాం. మధుసూదన, కలతలు లేకుండా విద్వేషాలు మాని ఎవరి రాజభాగాన్ని వారు అనుభవిస్తూ సుఖంగా జీవించాలనేది మా ప్రథమ ప్రతిపాదన. అది వారికి ఇష్టం కాకపోతే, సంధిని కౌరవులు అంగీకరించకపోతే, రణరంగంలో వారిని హతమార్చి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనేది మా రెండవ ఆలోచన. కేశవ, యుద్ధము అప్రియమైనదని నాకు తెలుసు, స్వధర్మం అనుకుని ఆచరించక తప్పదు, సమరం అంటేనే సమస్యలతో రణమంటారు, అక్కడంతా కలహముంటోంది, పాపముంటోంది, ప్రాణనాశనముంటోంది. కృష్ణ, యుద్ధంలో ఏం జరుగుతోందో ఎవరూ చెప్పలేరు. జనన మరణాలు ఎలాగైతే మన చేతుల్లో ఉండవో యుద్ధంలో జయాపజయాలు కూడా అంతే అంటారు. యుద్ధంలో ఒక్కడు అనేక మందిని చంపచ్చు, లేదా అనేకులు ఏకమై ఒక్కడినే హతమార్చవచ్చు. జనార్దన, అన్ని విధాలా యుద్ధము పాపమే, సర్వదా వృజినం యుద్ధం అన్నాడు. ఓడినా దుఃఖమే, గెలిచినా దుఃఖమే, ఓటమి చావుతో సమానం. మరి గెలుపో అది కూడా అంతే, ఎందుకంటే తాను గెలిచినా తన వాళ్ళని ఎందరినో పోగొట్టుకోవాల్సి వస్తోంది, తన వాళ్ళని పోగొట్టుకుని జయాన్ని సాధించినా ఆ జయము దుఃఖాన్నే పంచుతోంది, సుఖాన్ని దూరం చేస్తోంది. సుఖం లేని బ్రతుకు సర్పమున్న గృహంలో కాలక్షేపం చేసినట్లుంటుంది. మా కృష్ణ, రాజ్యాన్ని వదులుకోం, అలాగని కులక్షయాన్ని కోరుకోము, నమ్రతతోనే ప్రవర్తిస్తాం, శాంతి గనక లభిస్తే అదే శ్రేయస్కరం, ఇది సామ మార్గం. సామము ఫలించకపోతే దారుణ సమరం అనివార్యమవుతోంది. కృష్ణ, యుద్ధాన్ని కుక్కల కోట్లతో కోట్లాడతో పోల్చారు పండితులు. చూడండి, ఒక విస్తరా కోసం పోట్లాడుకుంటాయి కుక్కలు, కానీ దేనికోసం పోట్లాడుకుంటున్నాయో విస్తరి చినిగిపోతుంది యుద్దంలో, ఆ కుక్కలకు గాయాలవుతాయి. మనం రాజ్యం కావాలని అనుకుంటున్నాం, కానీ రాజ్యం అనేటువంటిది వీరభోజ్యం కదా. అలాగని మనం జయించి రాజ్యాన్ని అనుభవించిన దాయాదులు చనిపోవడం వల్ల వాడికి నిరంతర దుఃఖమే సంప్రాప్తిస్తుంది. కాబట్టి గెలిచినా దుఃఖమే వస్తుంది, ఓడిపోయినా దుఃఖమే వస్తుంది. లాంగోల చాలనం క్రేక్ష్వ ప్రతివాచో వివర్తనం దంతదర్శనమారావహ తతో యుద్ధం ప్రవర్తతే. చూడండి, లాంగూలాచాలనం, కుక్కలు ఎలా పోట్లాడుకుంటాయో చెప్తున్నాడు ధర్మరాజు. లాంగూలాచాలనం అంటే అర్థమేంటి, కుక్కలు ముందుగా తోకలాడిస్తాయట, తర్వాత క్ష్వేడా అన్నాడు అంటే మురుగుతాయట, తర్వాత ప్రతివాచో వివర్తనం పరస్పరం కలిగించుకుంటూ దగ్గర చేరతాయట, దంత దర్శనం, తర్వాత ఏమవుతుందండి కుక్కలకి పళ్ళు బయటపడతాయి, ఆ తరువాత ఆరావహ పెద్దగా అరుస్తాయి. ఇలా మొదలవుతోంది కుక్కల కోట్లాట. బలంగల కుక్క చివరిగా జయించి మాంసపు ముక్కను సాధించి మింగుతుంది. మనుషుల విషయంలో కూడా ఇదే కదా జరిగేది కృష్ణ. పోర్ అనేది ప్రారంభమైన తరువాత కుక్కల కోట్లాటికిన్ను మనుషుల కోట్లాటికి పెద్ద తేడా ఏముంటుంది? విశేషమనేది ఎక్కడుంటుంది కృష్ణ? ధృతరాష్ట్రుడు మాకు తండ్రి, జ్యేష్ఠుడు పూజ్యుడు, కాని పుత్రవాత్సల్యానికి హద్దులు లేవయ్యా. పుత్రుల బుద్ధులు మంచివి కావు. మా అభ్యర్థనని అతడు అంగీకరించడు. మాకు నీకన్నా ఆప్తులు లేరు కృష్ణ, మాకు హితమేదో నువ్వే చెప్పాలి అన్నాడు ధర్మరాజు. ధర్మరాజా, సంజయుడు చెప్పింది విన్నాను, నీ మనోభావాన్ని తెలుసుకున్నాను, మీ ఉభయుల అభిప్రాయాలు నాకు అర్థమయ్యాయి. నీ బుద్ధిలో ధర్మమే ఉంది, వారి బుద్ధిని పగ వరించి ఉంది. యుద్ధం లేకుండా లభించిందాంతో తృప్తిపడేందుకు నీ మనస్సు సిద్ధంగా ఉంది. కాని యుధిష్ఠిరా, క్షత్రియుడికి విజయమో వీరస్వర్గమో అంతేగాని దైన్యం మంచిది కాదు, అది క్షత్రియ ధర్మం కానే కాదు. ధర్మంతో లేదా దయతో దుర్యోధనుడు రాజ్యాన్ని నీకు ఇస్తాడనేది కల్ల. దయాధర్మాలు కలవాడైతే మిమ్మల్ని అడవులపాలు చేస్తాడా? చేశాడు సరే, పోని ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందుతున్నాడా? లేదే. అతడు సంద్రికి మిత్రహస్తాన్ని అందిస్తాడా? దుష్టుడైన దుర్యోధనుని నేల కూల్చేయాలి. అలా చేయడానికి సంశయించడం గాని విచారించడం గాని తగదు. ధర్మరాజా, మాయాజూదంలో ఓడించడమే కాక ఆనాడు దుర్యోధనుడు వాడి తమ్ముళ్లు కూసిన కారుకోతలు నువ్వు మర్చిపోయావా? నీకు గోచిపెట్టి వనవాసానికి తరిమినందుకు కనీసం పాపభీతిగాని పశ్చాత్తాపంగాని వాళ్లు కలిగాయా? నాను తప్యంత కౌపీనాం తవా కృత్వాపి దుష్కరమన్నాడు కృష్ణుడు. మా వద్ద మానమర్యాదలు మంటగడుపుకుని అడవుల్లో తలదాచుకున్న పాండవులు చస్తారు, తిరిగి రారు అన్న మాటలు కూడా మర్చిపోయావా? పాపాత్ముడు నీచుడైన దుశ్శాసనుడు జూదక్రీడ జరుగుతుంటే దిక్కులేని అబలలాగా ద్రౌపది కేశాలు పట్టుకుని నిండు సభలో భీష్మద్రోణుల ఎదుట ఆవు అని అనేక సార్లు అన్నాడు. గోరితి అనే పేరుతో సంబోధించాడు. శ్రీకృష్ణుడు క్రోధారుణ నేత్రాలతో వెలిగిపోయాడు ఆ సమయంలో. ఆ మాట ద్రౌపదిని అన్నారు అని చెప్పినప్పుడు కృష్ణుడి కళ్ళల్లో ఎరుపు కనిపించింది అంటారు. గోవులకు వావి వరస లేనట్లే ద్రౌపది కూడా దాసి కాబట్టి ఆవిడ ఎవరికైనా సరే సతి అవుతుందని అర్థాన్ని అక్కడ చెప్పాడు. గోవుకు వావి వరసలు ఉండవు, పశువుకు వావి వరసలు ఉండవు కదండి. మామూలుగా పశువుల యొక్క వాటి సంభోగాన్ని వాటి యొక్క పుత్ర సంతానాన్ని మీరందరూ చూసే ఉంటారు, వాటికి వావి వరసలు ఉండవు. అలాగే ద్రౌపదిని కూడా పశువుతో పోల్చాడు. విన్నావా? అప్పుడు నీ మనసు ఎలా ఉందో కానీ నేను మాత్రం ఎంతగా క్షోభపడ్డానో. అంటే పరమాత్మ అక్కడ లేనంటున్నాడు కదా, ఎలా తెలుసుకున్నాడండి ఇవన్నీ? పరమాత్మ అక్కడ లేకపోవడం ఏమిటండి? లేకపోవడం అనేటువంటిది ప్రత్యక్షంగా లేకపోయినా సర్వాత్మాన వ్యాపించి ఉన్న విష్ణు స్వరూపంలో అన్నింటినీ గ్రహిస్తూనే ఉన్నాడు నారాయణుడు. ఇక్కడ ధర్మరాజుకు ఒక అనుమానం రావాలి, ఇవన్నీ ఎక్కడ చూశావు, ఎక్కడ విన్నావు అంటే ఎక్కడ చూశావు ఎక్కడ విన్నావు అనడానికి మానవుణ్ణి అయితే ప్రశ్నిస్తాం, మానవుణ్ణి అడగడానికి నీకు హక్కు లేదు. ఎందుకని వాడు సర్వజీవుల హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రతిదాన్ని సాక్షి తెలుసుకుంటున్నాడు, చూస్తున్నాడు కూడా. అందుకనే ధర్మరాజుగా డౌట్ రాలేదు. కృష్ణయ్య అక్కడ లేడు కదా, ఇవన్నీ ఎలా చెప్తున్నాడు, మనమైతే అడిగేస్తాం, నువ్వు అక్కడ లేవు కదా, అదంతా చూసినట్టు చెప్తున్నావేంటి అంటే, పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆ సత్యం గ్రహించిన వాడు కాబట్టే ధర్మరాజుకు అనుమానం కలగలేదు, కృష్ణుడిని ప్రశ్నించలేదు కూడా అన్నాడు. ఈ మాటలంటే మరి నువ్వు ఎలా సహించావు యుధిష్ఠిర? దుశ్శీలుడు దుర్మార్గుడు అయిన దుర్యోధనుడితో పొత్తు మంచిది కాదు, పాముతో పొందు పాడి కాదయ్యా. మీరు వనవాసానికి పోయే సమయంలో వాడు పలికిన మాటలు శూలాల్లాగా పొడి చేశాయి. ఇంకేముంది, తమది అని చెప్పుకునేందుకు పాండవులకు ఏం మిగిలింది, నామరూపాలే కదా అని వాడన్నాడు. అవి కూడా భవిష్యత్తులో ఉండవన్నాడు, గోత్ర నామాలు కూడా మిగలనివ్వనన్నాడు ఆ పాపిష్టివాడు. నామధేయంచ గోత్రంచ తదాప్యేషం వశిష్యతే, అసలు వాళ్ళకి గోత్రనామాలు కూడా ఉంచను, వాళ్ల వంశాన్ని నాశనం చేస్తానని పలికాడు ధర్మరాజా. వాడు వదార్హుడు, అందరూ కలిసి పాముని చంపినట్టుగా వాడిని చంపేయాలి. యుధిష్ఠిర, వాడి దుష్టత్వాన్ని కౌరవ సభలో ఎండగడతాను, ఇంకా ఎవరికైనా సంశయాలుంటే పనిగట్టుకుని మరీ తొలగిస్తాను, నీ ధర్మనిరతని చాటి చెప్తాను. నీవు శాంతినే కోరుతున్నావు, నిన్ను తప్పు పట్టే ధైర్యం ఎవరికుంది, అందరూ వాళ్లినే వెలివేస్తాను. ధర్మరాజా, నేను శాంతికి ప్రయత్నిస్తాను, వారి బలాబలాల్ని తెలుసుకుంటాను, నా మటుకు యుద్ధం తప్పుతుందనే ఆశ లేదు, సంధి సాధ్యమని నాకు అనిపించడం లేదు, శాంతికి అవకాశాలు కూడా కనిపించడం లేదు, కనుక నా ప్రయత్నాలు నేను ఒకవైపు చేస్తూనే ఉంటాను, వీరులందరితో కలిసి మీరు యుద్ధ సన్నద్ధులు కావడమే మంచిది అని అక్కడే ఉండేటువంటి భీమసేనుడి వైపు చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, ధర్మరాజు ధర్మబద్ధంగానే ఉన్నాడా, అధర్మబద్ధమైనటువంటి జీవనానికి తాను బాటలు వేశాడా అంటే, ఒక రకంగా చూస్తే ధర్మరాజు మాట్లాడేది మంచి మాటలే కదా, శాంతిగా ఉండాలనుకోవడం అధర్మం కాదు కదా అంటే, ఇక్కడ క్షత్రియ ధర్మం అనే దాన్ని గుర్తు చేస్తున్నాడు. క్షత్రియుడైనటువంటి వాడు ఎదుటివాడిని యాచించి తీసుకోవడం ధర్మం కాదు, యుద్ధం చేసి గెలవడమే ధర్మం అని చెప్తున్నాడు. పైగా ఇక్కడ తానొక్కడే అభిప్రాయమే కాదు, మిగతా వారి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి. భీమసేనుడి వైపుకు తిరిగాడు నారాయణుడు, నీవేం చెప్తావన్నట్టుగా. మధుసూదన, కౌరవ సభలో శాంతికి సావకాశం కలిగే విధంగా నేను ఈ ప్రసంగాన్ని సాగనివ్వు, యుద్ధానికి తొడగొట్టి వారిని భయపెట్టకు, దుర్యోధనుడి యొక్క శీల స్వభావాలు బలపరాక్రమాలు నేను చెప్పనవసరం లేదు. దుర్యోధనుడు మొండివాడు, చావడానికైనా సిద్ధపడతాడు గాని వాడి లుంగి రాడు, వాడు పాపాత్ముడు, అపకారం చేయడమే వాడికి ప్రియమైన కార్యం, ధర్మం అతడికి గిట్టదు, సత్యం అతడికి పట్టదు, అబద్ధాలు ఆడడం అంటే చాలా ఇష్టపడతాడు, ముందు చూపు లేనివాడు, కోపిష్టి, తొందరపాటుతో ఉంటాడు, శ్రేయస్సును ద్వేషిస్తాడు, పట్టు విడవడు. కృష్ణ, దుష్టుడైన దుర్యోధనే కారణంగా దావానలంలో అరణ్యం దగ్ధమైనట్టుగా భరత వంశము క్రోరాగ్నిలో కాలిపోయేలా ఉంది, అది జరగకుండా ఉండేందుకు మేము దుర్యోధనుడి అడుగుదాడల్లో చరించాలని షరత్తు పెడితే దానికి మేం కూడా సిద్ధమే. దుర్యోధనుడి యొక్క అడుగుదాడలు ఏమిటండి, యుద్ధం కావాలి వాడి కోరిక, కాదు మేము దానికి కూడా సిద్ధమే, వాడి మార్గంలోకి రమ్మన్నా మేము వస్తాం, మా మార్గంలోకి వాడొచ్చినా స్వీకరిస్తాం, కానీ మొత్తానికి ఏది జరుగుతుందో అది నీ ద్వారా జరగాలి, నువ్వు ఏది మాట్లాడినా సామరస్యపూర్వకంగా శాంతియుతంగానే ఉండాలి, పాండవులు శాంతినే కోరుతున్నారని, దుర్యోధనాదులతో సోదరభావంతో స్నేహపూర్వకంగా జీవించాలని కోరుకుంటున్నారని జ్యేష్ఠులు శ్రేష్ఠులు అయిన భీష్మ ద్రోణాదులతో చెప్పు. కృష్ణ, మృదువుగానే భాషించు, పదే పదే యుద్ధాన్ని ప్రస్తావించి వారిని రెచ్చగొట్టకు, మెత్తగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు, ధర్మార్థయుక్తంగా ఏది హితమో దానినే మాట్లాడు, అతనికి రుచించే మాటల్నే ఎక్కువగా చెప్పు. నీవు మరీ ఉగ్రత్వాన్ని చూపకు కృష్ణ, అసలే నీవు ఉగ్రపరాక్రముడివి, శాంతికే ప్రయత్నం చెయ్యి, యుద్ధాన్ని నివారించు, సోదరులకు సోదరత్వం నిలిచేలాగా చూడు. అన్న ఎలాగూ శాంతినే వాంఛిస్తున్నట్లుగా నీకు చెప్పేశాడు కదా కృష్ణ, నేను కూడా అదే అంటున్నాను, అర్జునుడు కూడా అదే అంటాడని నేననుకుంటున్నాను, అర్జునుడిలో దయ ఎక్కువ, యుద్ధాన్ని కోరనే కోరడు అని ముగించాడు భీముడు. జనమేజయ, పూర్వం ఎన్నడూ లేని విధంగా భీముడు మెత్తగా పలకడం విని కృష్ణుడు నవ్వును ఆపుకోలేకపోయాడు. అతడు అలా మాట్లాడుతుంటే కొండలు గాలిలో తేలుతున్నాయా, దావాగ్ని మంచులాగా చల్లబడిందా అనిపించింది కృష్ణయ్యకు. ఇక లాభం లేదనుకుని శ్రీకృష్ణ పరమాత్మ ఆరిపోయే కుంపటిని రగిలించినట్టుగా భీముణ్ణి వేడెక్కించే ప్రయత్నాన్ని మొదలెట్టాడు. మరి ఆ ప్రయత్నమేమిటి? భీముడు వేడెక్కాడా చల్లబడ్డాడా సాయంత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ. వాసుదేవ. జై సద్గురుదేవ.